యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము. యెహోషువకు యెహోవా ఆదేశాలు. యెహోవా తన సేవకుడు మోషే చనిపోయిన తరువాత నూను కుమారుడు మోషే పరిచారకుడు అయిన యెహోషువకు ఈ విధంగా ఆజ్ఞాపించాడు. నా సేవకుడు మోషే చనిపోయాడు, కాబట్టి నీవు లేచి, నీవు ఈ ప్రజలందరూ ఈ యొర్దాను నది దాటి నేను ఇశ్రాయేలీయులకు ఇస్తున్న దేశానికి వెళ్ళండి. నేను మోషేతో చెప్పినట్టు మీరు అడుగుపెట్టే ప్రతి స్థలాన్ని మీకు ఇచ్చాను. ఈ అరణ్యం లెబనోను నుండి యూఫ్రటీస్ మహానది వరకూ, హిత్తీయుల దేశమంతా పడమట మహాసముద్రం వరకూ మీకు సరిహద్దు. నీవు జీవించే రోజులన్నిటిలో ఎవ్వరూ నీ ముందు నిలవలేరు. నేను మోషేకు తోడుగా ఉన్నట్టు నీకూ తోడుగా ఉంటాను. నిన్ను విడిచిపెట్టను, వదిలేయ్యను. పితరులతో ప్రమాణం చేసిన ఈ దేశాన్ని కచ్చితంగా నీవు ఈ ప్రజల స్వాధీనం చేస్తావు. అయితే నీవు నిబ్బరంగా, ధైర్యంగా, అతి జాగ్రత్తగా నా సేవకుడు మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమంతా శ్రద్ధగా పాటించాలి. నీవు వెళ్ళే ప్రతి చోటా విజయం సాధించేలా నీవు దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగకూడదు. ఈ ధర్మశాస్త్ర గ్రంథాన్ని నీవు ఎప్పుడూ బోధిస్తూ ఉండాలి. దానిలో రాసి ఉన్న వాటినన్నటినీ చెయ్యడానికి నీవు జాగ్రత్త పడేలా రాత్రి పగలు దాన్ని ధ్యానించినట్లయితే నీ మార్గాన్ని వర్ధిల్లజేసుకుని చక్కగా ప్రవర్తిస్తావు. నేను ఆజ్ఞ ఇచ్చాను గదా, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు, దిగులు పడకు, భయపడకు. నీవు నడిచే మార్గమంతా నీ దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉంటాడు. అప్పుడు యెహోషువ ప్రజల నాయకులకు ఇలా ఆజ్ఞాపించాడు, మీరు శిబిరంలోకి వెళ్ళి ప్రజలతో ఈ మాట చెప్పండి. మీరు స్వంతం చేసుకోవడానికి మీ దేవుడైన యెహోవా మీకిస్తున్న దేశాన్ని స్వాధీనపరచుకోవడానికి 3 రోజుల్లోపు ఈ యొర్దాను నది దాటాలి. కాబట్టి ఆహారం సిద్ధపరచుకోండి. రూబేనీయులకు, గాదీయులకు, మనిషే అర్ధగోత్రపు వారికి యెహోషువ ఇలా ఆజ్ఞాపించాడు, యెహోవా సేవకుడు మోషే మీకు ఆజ్ఞాపించిన సంగతి జ్ఞాపకం చేసుకోండి. అదేమంటే, మీ దేవుడైన యెహోవా మీకు విశ్రాంతి కలిగించబోతున్నాడు. ఆయన ఈ దేశాన్ని మీకిస్తాడు. మీ భార్యలు, మీ పిల్లలు, మీ పశువులు యొర్దాను అవతల మోషే మీకిచ్చిన దేశంలో నివసించాలి. అయితే పరక్రమవంతులు, శూరులైన మీరంతా యుద్ధ సన్నద్ధులై మీ సహోదరులకు ముందుగా నది దాటి యెహోవా మీకు దయచేసినట్టు మీ సహోదరులకు విశ్రాంతి దయచేసే వరకు, అంటే మీ దేవుడైన యెహోవా వారికిచ్చే దేశాన్ని స్వాధీనపరచుకునే వరకు మీరు సహాయం చేయాలి. ఆ తరువాతే తూర్పున యొర్దాను ఇవతల యెహోవా సేవకుడు మోషే మీకిచ్చిన మీ స్వాస్థ్యమైన దేశంలోకి మీరు తిరిగి వచ్చి దాన్ని స్వంతం చేసుకుంటారు. దానికి వారు, నీవు మాకాజ్ఞాపించినదంతా చేస్తాం, నువ్వు మమ్మల్ని ఎక్కడికి పంపినా అక్కడికి వెళ్తాం, మోషే చెప్పిన ప్రతి మాట మేము విన్నట్టు నీ మాట వింటాం, నీ దేవుడైన యెహోవా మోషేకు తోడుగా ఉన్నట్టు నీకూ తోడై ఉంటాడు గాక, నీ మీద తిరగబడి నీవు ఆజ్ఞాపించే ప్రతి విషయంలో నీ మాట వినని వారంతా మరణశిక్ష పొందుతారు, నీవు నిబ్బరంగా ధైర్యంగా ఉండు అని యెహోషువతో చెప్పారు. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయము. రాహాబు 2 గూఢచారులు. నూను కుమారుడు యెహోషువ 2 గూఢచారులను పిలిచి, మీరు వెళ్ళి ఆ దేశాన్ని, మరీ ముఖ్యంగా యెరికో పట్టణం చూడండి అని వారితో చెప్పి సిత్తీము నుండి వారిని రహస్యంగా పంపాడు. వారు వెళ్ళి రాహాబు అనే ఒక వేశ్య ఇంటికి వెళ్ళి అక్కడ బస చేశారు. దేశాన్ని వేగు చూడడానికి ఇశ్రాయేలీయుల దగ్గర నుండి ఎవరో రాత్రివేళ ఇక్కడికి వచ్చారని యెరికో రాజుకు సమాచారం వచ్చింది. అతడు తన మనుషులను పంపి, నీ దగ్గరికి వచ్చి నీ ఇంట్లో ప్రవేశించిన ఆ మనుషులను బయటికి తీసుకురా, వారు ఈ దేశాన్ని వేగు చూడటానికి వచ్చారు అని రాహాబుకు కబురు పంపాడు. ఆ స్త్రీ ఆ ఇద్దరు మనుషులను తీసుకెళ్ళి దాచిపెట్టి ఆ వచ్చిన వారితో, మనుషులు నా దగ్గరికి వచ్చిన మాట నిజమే, వాళ్ళెక్కడి నుండి వచ్చారో నాకు తెలియదు, చీకటి పడేటప్పుడు కోట తలుపులు మూసేవేళ వాళ్ళు బయటికి వెళ్ళిపోయారు, వాళ్ళెక్కడికి వెళ్ళారో నాకు తెలియదు, మీరు వాళ్ళను తొందరగా తరిమితే పట్టుకుంటారు అని చెప్పింది. అంతకు ముందు ఆమె ఆ ఇద్దరిని తన మిద్దె మీదకి ఎక్కించి దానిమీద రాసివేసి ఉన్న జనప కట్టల్లో వాళ్ళని దాచిపెట్టింది. రాజు పంపిన ఆ మనుషులు యొర్దాను నది దాటే రేవులు వెంబడి వాళ్ళని పట్టుకోవడానికి వెళ్ళారు. తరమడానికి వెళ్ళిన మనుషులు బయటికి వెళ్ళగానే కోట తలుపులు మూసేశారు. ఆ గూఢాచారులు పడుకునే ముందు ఆమె వాళ్ళున్న మిద్దె ఎక్కి వాళ్ళతో ఇలా అంది, యెహోవా ఈ దేశాన్ని మీకిస్తున్నాడని, మీ వల్ల మాకు భయం కలుగుతుందని నాకు తెలుసు. మీ భయం వల్ల ఈ దేశ నివాసులందరూ హడలిపోతారు. మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చేటప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్ర జలం ఎలా ఆరిపోయేలా చేశాడో, యొర్దాను తీరాన ఉన్న సీహోను ఓగు అనే ఇద్దరు అమోరీయుల రాజులకు మీరేమి చేశారో, అంటే మీరు వాళ్ళని ఎలా నిర్మూలం చేశారో ఆ సంగతులన్నీ మేము విన్నాం. వినగానే మా గుండెలు కరిగిపోయాయి. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశంలో కింద భూమి మీద దేవుడే. మీ ముందు ఎలాంటి మనుషులకైనా ధైర్యం ఏమాత్రమూ ఉండదు. కాబట్టి ఇప్పుడు దయచేసి యెహోవా తోడని ప్రమాణం చెయ్యండి. నేను మీకు ఉపకారం చేసినట్టే మీరు నా తండ్రి కుటుంబానికి ఉపకారం చెయ్యండి. నా తల్లిదండ్రుల అన్నదమ్ముల అక్కచెల్లెళ్ళ కుటుంబాలన్నిటినీ చావు నుండి రక్షిస్తామని నాకు ఖచ్చితమైన ఒక ఆనవాలు ఇవ్వండి అంది. అందుకు వారు ఆమెతో, నీవు మా సంగతి వెల్లడి చేయకపోతే మీరు చావకుండా ఉండేలా మీ ప్రాణాలకు బదులు మా ప్రాణాలిస్తాం. యెహోవా ఈ దేశాన్ని మాకిచ్చేటప్పుడు నిజంగా మేము నీకు ఉపకారం చేస్తాము అన్నారు. ఆమె ఇల్లు పట్టణ ప్రాకారం మీద ఉంది. ఆమె ప్రాకారం మీద నివాసం ఉంటున్నది కాబట్టి తాడువేసి కిటికీ గుండా వాళ్ళని దింపింది. ఆమె మిమ్మల్ని తరమడానికి వెళ్ళిన వాళ్ళు మీకెదురొస్తారేమో, వారు తిరిగి వచ్చే వరకూ మీరు కొండలకు వెళ్ళి 3 రోజులు అక్కడ దాక్కుని ఉండండి, తరువాత మీ దారిని మీరు వెళ్ళండి అని వారితో చెప్పింది. ఆ మనుషులు ఆమెతో, మేము ఈ దేశానికి వచ్చేవాళ్ళం కాబట్టి నీవు మా చేత చెయ్యించిన ఈ ప్రమాణం విషయంలో మేము నిర్దోషులమయ్యేలా మమ్మల్ని దించిన ఈ కిటికీకి ఈ ఎర్రతాడు కట్టి నీ తండ్రిని, నీ తల్లిని, నీ అన్నదమ్ములను, నీ తండ్రి కుటుంబం మొత్తాన్ని నీ ఇంటికి తెచ్చుకో. నీ ఇంట్లో నుండి ఎవరన్నా బయటికి వస్తే మాత్రం తన ప్రాణానికి తానే బాధ్యుడు. మేము నిర్దోషులం. అయితే నీ దగ్గర నీ ఇంట్లో ఉన్న వాళ్ళల్లో ఎవరికైనా ఏ అపాయమైనా కలిగితే దానికి మేమే జవాబుదారులం. నీవు మా సంగతి వెల్లడి చేస్తే నీవు మా చేత చేయించిన ఈ ప్రమాణం విషయంలో మాకు దోషం ఉండదు అన్నారు. అందుకు ఆమె, మీ మాట ప్రకారం జరుగుతుంది అని చెప్పి వాళ్ళను పంపివేసింది. వాళ్ళు వెళ్ళిన తరువాత ఆమె ఆ ఎర్రతాడును కిటికీకు కట్టింది. వారు వెళ్ళి కొండలు ఎక్కి తమను తరిమేవారు తిరిగి వచ్చే వరకు 3 రోజులు అక్కడే ఉండిపోయారు. తరిమేవారు ఆ మార్గమంతా వారిని వెదికారు గాని వారు కనబడలేదు. ఆ ఇద్దరు మనుషులు కొండలు దిగి యొర్దాను నది దాటి నూను కుమారుడు యెహోషువా దగ్గరికి వచ్చి తమకు జరిగినదంతా అతనితో వివరంగా చెప్పారు. వారు, ఆ దేశమంతా యెహోవా మన చేతికి ఖచ్చితంగా ఇచ్చేశాడు, మన గురించిన భయంతో ఆ దేశ నివాసులందరికీ ధైర్యం చెడింది అని యెహోషువాతో చెప్పారు. యెహోషువా గ్రంథం 3వ అధ్యాయము. యొర్దాను దాటడం. యెహోషువా వేకువనే లేచి అతడు ఇశ్రాయేలీయులంతా షిత్తీము నుండి బయలుదేరి యొర్దానుకు వచ్చి దాన్ని దాటే ముందు అక్కడ బస చేశారు. 3 రోజుల తరువాత నాయకులు శిబిరంలో తిరుగుతూ ప్రజలకు ఇలా ఆజ్ఞాపించారు: మీరు మీ యెహోవా దేవుని నిబంధన మందసాన్ని యాజకులుగా ఉన్న లేవీయులు మోసుకుని వెళ్తున్నప్పుడు మీరున్న స్థలంలో నుండి బయలుదేరి దాని వెంటే వెళ్ళాలి. మీకు దానికి దాదాపు 2,000 మూరల దూరం ఉండాలి. ఆ మందసానికి సమీపంగా మీరు నడవకూడదు, ఎందుకంటే మీరు వెళ్ళే దారి మీరింతకు ముందు వెళ్ళింది కాదు. మీరు ఆ దారి గుర్తుపట్టాలి. యెహోషువ ప్రజలతో, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యాలు చేయబోతున్నాడు, కాబట్టి మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి అన్నాడు. అతడు యాజకులతో, మీరు నిబంధన మందసాన్ని ఎత్తుకుని ప్రజల ముందు నడవండి అని చెప్పాడు. వారు నిబంధన మందసాన్ని ఎత్తుకుని ప్రజల ముందు నడిచారు. అప్పుడు యెహోవా యెహోషువతో ఇలా చెప్పాడు: నేను మోషేకు తోడై ఉన్నట్టు నీకూ తోడై ఉంటానని ఇశ్రాయేలీయులందరూ తెలుసుకునేలా ఈ రోజు వారి కళ్ళ ముందు నిన్ను గొప్పవాడిగా చేస్తాను. మీరు యొర్దాను నది దగ్గరికి వచ్చి యొర్దాను నీళ్లలో నిలబడండని నిబంధన మందసాన్ని మోసే యాజకులకు ఆజ్ఞాపించు. కాబట్టి యెహోషువ, మీరు ఇక్కడికి వచ్చి మీ దేవుడైన యెహోవా మాటలు వినండి అని ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించి వారితో ఇలా చెప్పాడు: సర్వలోకనాథుని నిబంధన మందసం మీకు ముందుగా యొర్దానుని దాటబోతుంది, కాబట్టి జీవము గల దేవుడు మీ మధ్య ఉన్నాడని ఆయన ఖచ్చితంగా మీ దగ్గర నుండి కనానీయులను, హిత్తీయులను, హివ్వీయులను, పెరిజ్జీయులను, గిర్గాషీయులను, అమోరీయులను, యోబూసీయులను వెళ్ళగొడతాడని దీనివల్ల మీరు తెలుసుకుంటారు. కాబట్టి గోత్రానికి ఒక మనిషి చొప్పున ఇశ్రాయేలీల గోత్రాల్లో నుండి 12 మంది మనుషులను ఏర్పరచుకోండి. సర్వలోకనాథుడైన యెహోవా నిబంధన మందసాన్ని మోసే యాజకుల అరికాళ్ళు యొర్దాను నీళ్లను తాకగానే యొర్దాను నీళ్లు అంటే పైనుండి పారే నీళ్లు ఆగి ఏకరాశిగా నిలిచిపోతాయి. కోతకాలమంతా యొర్దాను దాని గట్లన్నిటి మీద పొర్లిపారుతుంది. నిబంధన మందసాన్ని మోసే యాజకులు ప్రజలకు ముందుగా వెళ్ళగా యొర్దాను దాటడానికి ప్రజలు తమ గుడారాల్లో నుండి బయలుదేరారు. అప్పుడు ఆ మందసాన్ని మోసే యాజకులు యొర్దానులో దిగిన తరువాత వారి కాళ్ళు నీటి అంచున మునగగానే పైనుండి పారే నీళ్లు చాలా దూరంగా సరేతాను దగ్గర ఉన్న ఆదాము అనే పట్టణం దగ్గర ఏకరాశిగా నిలిచిపోయాయి. ఉప్పు సముద్రం అనే అరాబా సముద్రానికి ప్రవహించే నీళ్లు పూర్తిగా ఆగిపోయాయి. ప్రజలు ఎరికో దగ్గర ఆవలి తీరం చేరారు. ఇశ్రాయేలీయులందరూ ఆరిన నేల మీద యొర్దాను దాటడం అయ్యే వరకూ యెహోవా నిబంధన మందసాన్ని మోసే యాజకులు యొర్దాను నది మధ్యలో ఆరిన నేల మీద నిలబడ్డారు. యెహోషువ గ్రంథం 4వ అధ్యాయము. ప్రజలందరూ యొర్దాను నది దాటిన తరువాత యెహోవా యెహోషువతో ఇలా చెప్పాడు: ప్రతి గోత్రానికి ఒకరు చొప్పున 12 మందిని ఏర్పరిచి యాజకుల కాళ్ళు నిలిచిన స్థలంలో యొర్దాను మధ్య నుండి 12 రాళ్లను తీసి వాటిని బయటకు తెచ్చి మీరు ఈ రాత్రి బస చేసే చోట వాటిని నిలబెట్టమని వారికి ఆజ్ఞాపించు. కాబట్టి యెహోషువ ఇశ్రాయేలీయుల్లో సిద్ధపరిచిన 12 మందిని అంటే ప్రతి గోత్రానికి ఒక్కొక్కరిని పిలిపించి వారితో ఇలా అన్నాడు: యొర్దాను మధ్య ఉన్న మీ దేవుడైన యెహోవా మందసం ఎదుటి నుండి ఇశ్రాయేలీయుల గోత్రాల లెక్క చొప్పున ప్రతివాడు ఒక్కొక్క రాతిని తన భుజం మీద పెట్టుకుని తేవాలి. ఇక మీదట మీ సంతానం ఈ రాళ్ళు ఎందుకని అడిగినప్పుడు మీరు, యెహోవా మందసం ముందు యొర్దాను నీళ్లు ఏకరాశిగా ఆగిపోయాయి, యొర్దానును దాటుతుండగా యొర్దాను నీళ్లు ఆగిపోయాయి, కాబట్టి ఈ రాళ్ళు చిరకాలం ఇశ్రాయేలీయులకు జ్ఞాపకార్థంగా ఉంటాయి అని వారితో చెప్పాలి. యెహోషువ ఆజ్ఞాపించినట్టు ఇశ్రాయేలీయులు చేశారు. యెహోవా యెహోషువతో చెప్పినట్టు వారు ఇశ్రాయేలీయుల గోత్రాలు లెక్క చెప్పున యొర్దాను మధ్య నుండి 12 రాళ్లను తీసి తాము బస చేసిన చోటికి తెచ్చి అక్కడ నిలబెట్టారు. అప్పుడు యెహోషువ నిబంధన మందసాన్ని మోసే యాజకుల కాళ్ళు యొర్దాను మధ్య నిలిచిన చోట 12 రాళ్లను నిలబెట్టించాడు. నేటివరకూ అవి అక్కడ ఉన్నాయి. ప్రజలతో చెప్పాలని యెహోవా యెహోషువకు ఆజ్ఞాపించినదంతా, అంటే మోషే యెహోషువకు ఆజ్ఞాపించినదంతా నెరవేరే వరకూ యాజకులు మందసాన్ని మోస్తూ యొర్దాను మధ్య నిలబడగా ప్రజలు త్వరపడి దాటారు. ప్రజలందరూ దాటిన తరువాత వారు చూస్తుండగా యెహోవా మందసం మోసే యాజకులు దాటారు. ఇశ్రాయేలీయులు చూస్తుండగా రూబేనీయులు, గాదీయులు, మనిషే అర్ధగోత్రపు వారు మోషే వారితో చెప్పినట్టు యుద్ధ సన్నద్ధులై దాటారు. సేనలో ఇంచుమించు 40,000 మంది యుద్ధ సన్నద్ధులై యుద్ధం చేయడానికి యెహోవా సమక్షంలో దాటి యెరికో మైదానాలకు వచ్చారు. ఆ రోజున యెహోవా ఇశ్రాయేలీయులందరి ముందు యెహోషువను గొప్ప చేసినందువల్ల వారు మోషేను గౌరవించినట్టు యెహోషువా జీవించినంత కాలం అతన్ని గౌరవించారు. యెహోవా సాక్ష్యపు మందసాన్ని మోసే యాజకులను యొర్దానులో నుండి ఇవతలికి రమ్మని ఆజ్ఞాపించు అని యెహోషువాతో చెప్పినప్పుడు యెహోషువా యొర్దానులో నుండి ఎక్కి రండి అని యాజకులకు ఆజ్ఞాపించాడు. యెహోవా నిబంధన మందసాన్ని మోసే యాజకులు యొర్దాను మధ్యలో నుండి ఎక్కి వచ్చినప్పుడు ఆ యాజకులు అరికాళ్ళు పొడి నేల మీద నిలబడగానే యొర్దాను నీళ్లు వాటి చోటికి ఎప్పటలాగే తమ చోటికి మళ్ళీ దాని గట్లన్నిటి మీద పొర్లి ప్రవహించాయి. మొదటి నెల 10వ తేదీన ప్రజలు యొర్దాను నదిలో నుండి వచ్చి యెరికో తూర్పు ప్రాంతంలోని గిల్గాలులో దిగగానే యొర్దానులో నుండి వారు తెచ్చిన 12 రాళ్లను యెహోషువ గిల్గాలులో నిలబెట్టించి ఇశ్రాయేలీయులతో ఇలా అన్నాడు, రాబోయే కాలములో మీ సంతానం ఈ రాళ్ళు ఎందుకు అని వారి తండ్రులను అడిగితే అప్పుడు మీరు ఇశ్రాయేలీయులు ఆరిన నేల మీద ఈ యొర్దాను నదిని దాటారు అని చెప్పాలి. యెహోవా బాహు బలమైనదని భూప్రజలందరూ తెలుసుకోవడానికి మీరు ఎప్పుడూ మీ దేవుడు యెహోవా పట్ల భయభక్తులు కలిగి ఉండడానికి మేము దాటే వరకూ మీ దేవుడు యెహోవా తానే తన ముందు ఎర్ర సముద్రాన్ని ఎలాగైతే ఎండిపోయేలా చేశాడో అలాగే మీరు దాటే వరకూ యొర్దాను నీళ్లను కూడా ఎండిపోయేలా చేశాడని చెప్పి ఈ సంగతి వారికి తెలియపరచాలి. యెహోషువ గ్రంథం 5వ అధ్యాయము. వారు యొర్దానును దాటినంతసేపు యెహోవా ఇశ్రాయేలీయుల ముందు ఉండి ఆ నదిలో నీళ్లను ఆరిపోయేలా చేసిన సంగతి యొర్దానుకు పశ్చిమాన ఉన్న అమోరీయుల రాజులు, మహాసముద్రం తీరాన ఉన్న కనానీయుల రాజులు విన్నప్పుడు వారి గుండెలు అదిరిపోయాయి. ఇశ్రాయేలీయుల భయంతో వారు అధైర్యపడ్డారు. గిల్గాలు దాటడం, సున్నతి పొందడం. ఆ సమయంలో యెహోవా రాతికత్తులు చేయించి మళ్లీ ఇశ్రాయేలీయులకు సున్నతి చేయించు అని యెహోషువకు ఆజ్ఞాపించాడు. యెహోషువ రాతికత్తులు చేయించి గిబియత్ హరాలోత్ అనే స్థలం దగ్గర ఇశ్రాయేలీయులకు సున్నతి చేయించాడు. యెహోషువ సున్నతి చేయించటానికి కారణం ఐగుప్తులో నుండి బయలుదేరిన వారందరిలో యుద్ధ సన్నద్ధులైన వారందరూ ఐగుప్తు మార్గంలో అరణ్యములోనే చనిపోయారు. బయలుదేరిన పురుషులందరూ సున్నతి పొందినవారే కాని ఐగుప్తులో నుండి బయలుదేరిన తరువాత అరణ్య మార్గంలో పుట్టిన వారిలో ఎవ్వరూ సున్నతి పొందలేదు. యెహోవా మాట వినకపోవడం వల్ల వారికి ఏ దేశాన్ని ఇస్తానని వారి పితరులతో యెహోవా ప్రమాణం చేశాడో ఆ పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని తాను వారికి ఇక చూపించనని ప్రమాణం చేసినందువల్ల ఐగుప్తులో నుండి వచ్చిన ఆ యోధులందరూ నశించే వరకూ ఇశ్రాయేలీయులు 40 సంవత్సరాలు అరణ్యంలో సంచరిస్తూ ఉండిపోయారు. ఆయన వారికి స్థానంలో పుట్టించిన వారి కుమారుడు సున్నతి పొందలేదు కాబట్టి వారికి ఇప్పుడు సున్నతి చేయించాడు. ఎందుకంటే మార్గంలో వారికి సున్నతి జరగలేదు. కాబట్టి ప్రజలందరూ సున్నతి చేయించిన తరువాత వారు బాగుపడే వరకూ శిబిరంలోనే ఉండిపోయారు. అప్పుడు యెహోవా, ఈరోజు నేను ఐగుప్తు అవమానాన్ని మీ మీద నుండి దుర్లించి వేశాను అని యెహోషువతో అన్నాడు. అప్పటి నుండి నేటి వరకు ఆ స్థలానికి గిల్గాలు అని పేరు. ఇశ్రాయేలీయులు గిల్గాలులో దిగి ఆ నెల 14వ రోజు సాయంకాలం యెరికో మైదానంలో పస్కా పండగ ఆచరించారు. పస్కా పండగ అయిన ఉదయమే వారు ఆ దేశపు పంటను తిన్నారు. ఆ రోజే వారు పొంగని రొట్టెలను వేయించిన ధాన్యాలను తిన్నారు. ఆ రోజు వారు ఆ దేశపు పంటను తిన్న తరువాత మన్నా ఆగిపోయింది. అప్పటినుండి ఇశ్రాయేలీయులకు ఇక మన్నా దొరకలేదు. ఆ సంవత్సరం వారు కనాను దేశపు పంటను తిన్నారు. యెరికో పతనం. యెహోషువ యెరికో ప్రాంతం దగ్గరలో ఉండి కన్నులెత్తి చూసినప్పుడు కత్తి దూసి చేతిలో పట్టుకున్న ఒక వ్యక్తి అతని ఎదుట నిలబడి ఉన్నాడు. యెహోషువ అతని దగ్గరికి వెళ్ళి, నీవు మా పక్షంగా ఉన్నావా లేక మా విరోధుల పక్షంగా ఉన్నావా అని అడిగాడు. అతడు, కాదు, యెహోవా సైన్యానికి సేనాధిపతిగా నేను వచ్చాను అన్నాడు. యెహోషువ నేలకు సాగిలపడి నమస్కారం చేసి, నా ఏలినవాడు తన దాసునికి ఏమి సెలవిస్తాడు అని అడిగాడు. అందుకు యెహోవా సేనాధిపతి, నీవు నిలబడి ఉన్న ఈ స్థలం పరిశుద్ధమైనది, నీ చెప్పులు తీసేయి అని చెప్పగానే యెహోషువ అలా చేశాడు. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం. ఆ రోజుల్లో ఇశ్రాయేలీయుల భయం వల్ల ఎవ్వరూ బయటికి వెళ్లకుండా లోపలికి రాకుండా యెరికో పట్టణం ద్వారం గట్టిగా మూసివేశారు. అప్పుడు యెహోవా యెహోషువతో ఇలా అన్నాడు, చూడు, నేను యెరికోను, దాని రాజును, అందులోని పరాక్రమశాలురను నీ చేతికి అప్పగిస్తాను. మీరంతా యుద్ధ సన్నద్ధులై పట్టణం చుట్టూ ఒకసారి తిరగాలి. అలా 6 రోజులు చేయాలి. 7గురు యాజకులు పొట్టేలు కొమ్ము బూరలు పట్టుకుని ముందుగా నడవాలి. 7వ రోజున మీరు 7 సార్లు పట్టణం చుట్టూ తిరుగుతున్నప్పుడు ఆ యాజకులు బూరలు ఊదాలి. మానక ఆ కొమ్ములతో వారి ధ్వని చేస్తుండగా మీరు ఆ బూరల ధ్వని విన్నప్పుడు ప్రజలందరూ ఆర్భాటంగా కేకలు వేయాలి. అప్పుడు ఆ పట్టణం ప్రాకారం కూలిపోతుంది. యోధులు ప్రతి ఒక్కరూ ఎవరి ముందు వారు చక్కగా ఎక్కుతూ దానిమీద దాడి చేయాలి అన్నాడు. నూను కుమారుడు యెహోషువ యాజకులను పిలిపించి, మీరు నిబంధన మందసాన్ని ఎత్తుకుని మోయండి. 7గురు యాజకులు యెహోవా మందసానికి ముందుగా 7 పొట్టేళ్ళు కొమ్ము బూరలు పట్టుకుని నడవాలి అని వారితో చెప్పాడు. తరువాత అతడు, మీరు ముందుకు వెళ్ళి పట్టణం చుట్టూ ముట్టడి వేయండి. యోధులు యెహోవా మందసానికి ముందుగా నడవండి అని ప్రజలతో చెప్పాడు. యెహోషువ ప్రజలకాజ్ఞాపించిన తరువాత 7గురు యాజకులు 7 పొట్టేలు కొమ్ము బూరలు యెహోవా సన్నిధిని పట్టుకుని ముందుకు వెళ్తూ ఆ బూరలు ఊదుతుండగా యెహోవా నిబంధన మందసం కూడా వారి వెంట నడిచింది. యోధులు బూరలు ఊదుతున్న యాజకులకు ముందుగా నడిచారు. సైన్యం వెనక భాగం మందసం వెంట వచ్చింది. యాజకులు వెళ్తూ బూరలు ఊదుతున్నారు. యెహోషువ, మీరు కేకలు వేయండి అని నేను మీతో చెప్పే రోజు వరకు మీరు కేకలు వెయ్యవద్దు. మీ కంఠధ్వని వినబడనియవద్దు. మీ నోటి నుండి ఏ శబ్దమూ రాకూడదు. నేను చెప్పినప్పుడు మాత్రమే మీరు కేకలు వేయాలి అని ప్రజలకి ఆజ్ఞ ఇచ్చాడు. ఆ విధంగా యెహోవా మందసం ఆ పట్టణం చుట్టూ ఒకసారి తిరిగిన తరువాత వారు శిబిరంలోకి వెళ్ళి రాత్రి గడిపారు. యెహోషువ ఉదయాన్నే లేచిన వెంటనే యాజకులు యెహోవా మందసాన్ని ఎత్తుకుని మోశారు. 7గురు యాజకులు 7 పొట్టేలు కొమ్ము బూరలు పట్టుకుని ఆపకుండా యెహోవా మందసానికి ముందుగా నడుస్తూ బూరలు ఊదుతూ వచ్చారు. యోధులు వారికి ముందుగా నడిచారు. వెనుక ఉన్న సైనికులు యెహోవా మందసాన్ని వెంబడిస్తూ వచ్చారు. యాజకులు వెళ్తూ మానకుండా బూరలు ఊదుతూ వచ్చారు. ఆ విధంగా 2వ రోజు వారు ఒకసారి పట్టణం చుట్టూ తిరిగి వారి శిబిరానికి మరలి వచ్చారు. 6 రోజులు వారు ఆ విధంగా చేస్తూ వచ్చారు. 7వ రోజున వారు ఉదయాన చీకటితోనే లేచి 7 సార్లు ఆ ప్రకారంగానే పట్టణం చుట్టూ తిరిగారు. ఆ రోజు మాత్రమే వారు 7 సార్లు పట్టణం చుట్టూ తిరిగారు. 7వసారి యాజకులు బూరలు ఊదగానే యెహోషువ ప్రజలకి ఇలా ఆజ్ఞాపించాడు, కేకలు వేయండి, యెహోవా ఈ పట్టణాన్ని మీకు అప్పగించాడు. ఈ పట్టణాన్ని, దీనిలో ఉన్న వాటన్నిటినీ యెహోవా శపించాడు. రాహాబు అనే వేశ్య మనం పంపిన వేగుల వారిని దాచిపెట్టింది. కాబట్టి ఆమె ఆ ఇంట్లో ఉన్న వారందరూ మాత్రమే బ్రతుకుతారు. శాపానికి గురైన దానిలో కొంచెమైనా మీరు తీసుకుంటే మీరు శాపగ్రస్తులై ఇశ్రాయేలీయుల శిబిరానికి శాపం తెప్పించి దానికి బాధ కలిగించిన వారవుతారు. కాబట్టి శపించిన దాన్ని మీరు ముట్టుకోకూడదు. వెండి, బంగారు, ఇత్తడి పాత్రలు, ఇనుప పాత్రలు యెహోవాకు ప్రతిష్ఠితాలవుతాయి. వాటిని యెహోవా ధనాగారంలో ఉంచాలి. యాజకులు బూరలు ఊదగానే ప్రజలు కేకలు వేశారు. ఆ బూరల శబ్దం విన్నప్పుడు, ప్రజలు ఆర్భాటంగా కేకలు వేసినప్పుడు ఆ ప్రాకారం కూలిపోయింది. ప్రజలంతా నేరుగా చక్కగా ఆ ప్రాకారం ఎక్కి పట్టణాన్ని పట్టుకున్నారు. వారు పురుషులను, స్త్రీలను, చిన్న పెద్దలందరినీ, ఎద్దులను, గొర్రెలను, గాడిదలను, ఆ పట్టణంలోని సమస్తాన్ని కత్తితో చంపివేశారు. అయితే యెహోషువ ఆ వేశ్య ఇంటికి వెళ్ళి, మీరు ఆమెతో ప్రమాణం చేసిన విధంగా ఆమెను, ఆమెకు కలిగిన వారినందరినీ అక్కడ నుండి తీసుకురండి అని ఆ దేశాన్ని వేగుచూసిన ఆ ఇద్దరు మనుషులతో చెప్పాడు. వారు వెళ్ళి రాహాబును, ఆమె తండ్రిని, ఆమె తల్లిని, ఆమె సోదరులను, ఆమె బంధువులందరినీ బయటికి తోడుకుని వచ్చారు. వారందరినీ తెచ్చి ఇశ్రాయేలీయుల శిబిరం బయట వారికి నివాసం ఏర్పాటు చేశారు. తరువాత వారు ఆ పట్టణాన్ని, దానిలో ఉన్న వాటన్నిటినీ అగ్నితో కాల్చివేశారు. వెండి, బంగారు, ఇత్తడి పాత్రలు, ఇనప పాత్రలను మాత్రమే యెహోవా మందిర ధనాగారంలో ఉంచారు. రాహాబు అనే వేశ్య యెరికోను వేగుచూడ్డానికి యెహోషువ పంపిన గూఢచారులను దాచిపెట్టింది. కాబట్టి అతడు ఆమెను, ఆమె తండ్రి ఇంటివారిని, ఆమెకు కలిగిన వారినందరినీ బతకనిచ్చాడు. ఆమె ఇప్పటికీ ఇశ్రాయేలీయుల మధ్యలోనే నివసిస్తూ ఉంది. అప్పుడు యెహోషువ ప్రజల చేత ప్రతిజ్ఞ చెయ్యించి వారికిలా ఆజ్ఞాపించాడు. ఎవడు యెరికో పట్టణాన్ని కట్టించడానికి పూనుకుంటాడో వాడు యెహోవా దృష్టికి శాపగ్రస్తుడు. దాని పునాది వేసిన వాడి పెద్ద కొడుకు చనిపోతాడు. దాని తలుపులు నిలబెట్టినప్పుడు వాడి చిన్న కొడుకు మరణిస్తాడు. యెహోవా యెహోషువకు తోడై ఉండడం వలన అతని కీర్తి ఆ కనాను దేశమంతటా వ్యాపించింది. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం. ఆకాను పాపం. శాపానికి గురైన దాన్ని నాశనం చేసే విషయంలో ఇశ్రాయేలీయులు అపనమ్మకంగా ప్రవర్తించారు. యూదా గోత్రంలో జెరహు మునిమనుమడు, జబ్ది మనుమడు, కర్మీ కుమారుడు ఆకాను నాశనం చేయాల్సిన వస్తువుల్లో కొన్నిటిని సొంతానికి తీసుకున్నాడు. కాబట్టి యెహోవా ఇశ్రాయేలీయుల మీద కోపగించాడు. యెహోషువ, మీరు వెళ్ళి దేశాన్ని వేగు చూడండి అని చెప్పి బేతేలుకు తూర్పున బేతావెను దగ్గర ఉన్న హాయి అనే పట్టణానికి యెరికో నుండి గూఢచారులను పంపాడు. వారు వెళ్ళి హాయి పట్టణాన్ని వేగుచూసి యెహోషువ దగ్గరికి తిరిగి వచ్చి, ప్రజలందరినీ పంపించకు, 2-3 వేల మంది వెళ్ళి హాయిని పట్టుకోవచ్చు, అందరూ ప్రయాసపడి అక్కడికి వెళ్ళనక్కరలేదు, హాయి ప్రజలు కొద్దిమందే ఉన్నారు అన్నారు. కాబట్టి సుమారు 3 వేల మంది సైనికులు అక్కడికి వెళ్లారు. గాని వారు హాయి ప్రజల ముందు నిలువలేక పారిపోయారు. హాయి ప్రజలు వారిలో 36 చంపేశారు. అదీ కాకుండా వారి పట్టణ ద్వారం దగ్గర నుండి షేబారీము వరకూ తరిమి మోరాదులో వారిని చంపేశారు. కాబట్టి ఇశ్రాయేలీయుల గుండెలు కరిగి నీరైపోయాయి. యెహోషువ తన బట్టలు చింపుకున్నాడు. అతడు, ఇశ్రాయేలీయుల పెద్దలు సాయంకాలం వరకూ యెహోవా మందసం ముందు నేల మీద ముఖాలు మోపి తలల మీద దుమ్మెత్తి పోసుకుంటూ, అయ్యో ప్రభూ, యెహోవా మమ్మల్ని నాశనం చెయ్యడానికి, అమోరీయుల చేతికి అప్పగించడానికి ఈ ప్రజలను యొర్దాను నదిని ఎందుకు దాటించావు? మేము యొర్దాను అవతల నివసించడమే మేలు కదా. ప్రభూ కనికరించు, ఇశ్రాయేలీయులు తమ శత్రువులను ఎదుర్కోలేక వెన్ను చూపినందుకు నేనేమి చెప్పాలి? కనానీయులు ఈ దేశ ప్రజలంతా ఇది విని మమ్మల్ని చుట్టుముట్టి మా పేరు భూమి మీద ఉండకుండా తుడిచిపెట్టేస్తారు. అప్పుడు ఘనమైన నీ నామం కోసం నువ్వు ఏం చేస్తావు అని ప్రార్థించారు. అప్పుడు యెహోవా యెహోషువతో ఇలా అన్నాడు. లే, ఎందుకు ఇక్కడ నేల మీద ముఖం మోపుకున్నావు? ఇశ్రాయేలీయులు పాపం చేశారు, నేను వారితో చేసిన నిబంధనను ఉల్లంఘించారు. శపితమైన దాన్ని కొంత దొంగిలించి తమ సామానులో దాన్ని పెట్టుకున్నారు, ఆ పాపాన్ని కప్పిపుచ్చారు. కాబట్టి ఇశ్రాయేలీయులు తమ శత్రువుల ముందు నిలవలేరు, వారు తమకు తామే నాశనానికి గురయ్యారు. కాబట్టి తమ శత్రువులకు వెన్ను చూపించారు. శాపగ్రస్తమైన వాటిని మీ మధ్య ఉండకుండా నిర్మూలం చేస్తే తప్ప నేను మీతో ఉండను. నీవు వెళ్ళి వారితో ఇలా చెప్పు, రేపు ఉదయం మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. ఇశ్రాయేలీయుల దేవుడు యెహోవా చెప్పేదేమంటే, ఇశ్రాయేలీయులారా, మీ మధ్య శాపగ్రస్తమైనదొకటి ఉంది. మీరు దాన్ని మీ మధ్య ఉండకుండా నిర్మూలం చేసే వరకు మీ శత్రువుల ముందు మీరు నిలబడలేరు. ఉదయాన యెహోవా సూచించిన ప్రకారం మీ గోత్రాలు, వంశాలు, కుటుంబాల వారీగా పురుషులు ఒక్కొక్కరు వరుసగా యెహోవా దగ్గరికి రావాలి. అప్పుడు శాపానికి గురైనది ఎవరి దగ్గర దొరుకుతుందో అతన్ని, అతని వాళ్ళందరినీ అగ్నితో కాల్చివేయాలి. ఎందుకంటే అతడు యెహోవా నిబంధన మీరి ఇశ్రాయేలులో దుష్కార్యం చేశాడు అని చెప్పాడు. కాబట్టి యెహోషువ ఉదయాన్నే లేచి ఇశ్రాయేలీయులను వారి గోత్రాల వరుసలో రప్పించినప్పుడు యూదా గోత్రం పట్టుబడింది. యూదా వంశాన్ని రప్పించినప్పుడు జెరాహీయుల వంశం పట్టుబడింది. జెరాహీయుల వంశాన్ని ఒక్కొక్కరిని రప్పించినప్పుడు జబ్దీ దొరికాడు. అతడిని, అతని ఇంటివారిని పురుషుల వరుస ప్రకారం రప్పించినప్పుడు యూదా గోత్రంలో జెరహు మునిమనముడు, జబ్దీ మనముడు, కర్మీ కుమారుడు అయిన ఆకాను దొరికాడు. అప్పుడు యెహోషువ ఆకానుతో, నా కుమారా, ఇశ్రాయేలు దేవుడు యెహోవాకు మహిమ కలిగేలా ఆయన ముందు ఏదీ దాచకుండా ఒప్పుకో. నీవు చేసిన దాన్ని నాకు చెప్పు అని అన్నాడు. అందుకు ఆకాను యెహోషువతో, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు విరోధంగా నేను పాపం చేసింది నిజమే. దోపుడు సొమ్ములో ఒక మంచి షీనారు పైవస్త్రాన్ని, 200 తులాల వెండిని, 50 తులాల బరువైన ఒక బంగారు కమ్మిని చూసి ఆశపడి వాటిని తీసుకున్నాను. అదిగో వాటిని నా డేరా మధ్య నేలలో పాతిపెట్టాను. ఆ వెండి కూడా దాని కింద ఉంది అని తాను చేసిన దాన్ని ఒప్పుకున్నాడు. అప్పుడు యెహోషువ దూతలను పంపినప్పుడు వారు అతని డేరా దగ్గరికి పరిగెత్తి చూశారు. వారు ఆ వస్తువులను, వాటి కింద ఆ వెండిని కనుక్కున్నారు. కాబట్టి వారు డేరా మధ్య నుండి వాటిని తీసుకుని యెహోషువ దగ్గరకు, ఇశ్రాయేలీల దగ్గరకు తెచ్చి యెహోవా సన్నిధిలో పోశారు. తరువాత యెహోషువ ఇశ్రాయేలీయులు అందరూ జెరహు కుమారుడు ఆకానును, ఆ వెండిని, పైవస్త్రాన్ని, బంగారు కమ్మిని, ఆకాను కుమారులను, కుమార్తెలను, ఎద్దులను, గాడిదలను, మందను, డేరాను, అతనికి కలిగిన సమస్తాన్ని పట్టుకుని ఆకోరు లోయలోకి తీసుకొచ్చారు. అప్పుడు యెహోషువ, నీవెందుకు మమ్మల్ని బాధపెట్టావు? ఈ రోజు యెహోవా నిన్ను బాధిస్తాడు అనగానే ఇశ్రాయేలీయులంతా అతన్ని రాళ్లతో చావగొట్టారు. తరువాత ఆ వస్తువులను రాళ్లతో కొట్టి అగ్నితో కాల్చి వాటి మీద రాళ్లను పెద్ద కుప్పగా వేశారు. అది ఈ రోజు వరకు ఉంది. అప్పుడు యెహోవా తన కోపోద్రేకాన్ని విడిచిపెట్టాడు. అందుచేత ఇప్పటి వరకు ఆ చోటికి ఆకోరు లోయ అని పేరు. యెహోషువ గ్రంథం 8వ అధ్యాయం. హాయి నగరం నాశనం. కాబట్టి యెహోవా యెహోషువతో ఇలా అన్నాడు, భయపడకు, జడియకు, యుద్ధ సన్నద్ధులైన వారినందరినీ తీసుకుని హాయి మీదికి వెళ్ళు. చూడు, నేను హాయి రాజును, అతని ప్రజలను, అతని పట్టణాన్ని, అతని దేశాన్ని నీ చేతికి అప్పగించాను. నీవు ఎరికోకు, దాని రాజుకు ఏమి చేశావో అదే హాయికి, దాని రాజుకు చేస్తావు. అయితే దోపుడు సొమ్ముని, పశువులను మీరు బాగా దోచుకోవాలి. పట్టణపు పడమటి వైపు మాటుగాళ్లను ఉంచు. యెహోషువ హాయి మీదికి వెళ్లడానికి పరక్రమవంతులైన 30,000 మంది శూరులను ఏర్పరచుకుని రాత్రివేళ వారిని పంపాడు. అతడు వారికిలా ఆజ్ఞాపించాడు, ఈ పట్టణానికి పడమటి వైపున దాన్ని పట్టుకోవడానికి మీరు పొంచి ఉండాలి. పట్టణానికి బాగా దూరం వెళ్ళిపోకుండా మీరు సిద్ధంగా ఉండాలి. నేను, నాతో కూడా ఉన్న ప్రజలంతా పట్టణానికి చేరుకుంటాం. వారు ఇంతకు ముందులాగా మమ్మల్ని ఎదుర్కోడానికి రాగానే మేము పారిపోతాం. ఇంతకు ముందులాగానే వారు మన ముందు నిలవలేక పారిపోతున్నారు అనుకుని వారు మా వెంటబడతారు. పట్టణం నుండి వారు బయటికి రాగానే మీరు పొంచి ఉన్న స్థలం నుండి లేచి పట్టణాన్ని పట్టుకోండి. మీ దేవుడు యెహోవా దాన్ని మీ చేతికి అప్పగిస్తాడు. మీరు ఆ పట్టణాన్ని పట్టుకున్నప్పుడు యెహోవా మాట ప్రకారం దాన్ని తగలబెట్టాలి. ఇదే నేను మీకాజ్ఞాపిస్తున్నాను. యెహోషువ వారిని పంపగా వారు పొంచి ఉండడానికి హాయికి పడమటి దిక్కున బేతేలుకు హాయికి మధ్య ఉన్న స్థలానికి వెళ్ళారు. ఆ రాత్రి యెహోషువ ప్రజల మధ్య బస చేశాడు. ఉదయమే యెహోషువ లేచి ప్రజలను వ్యూహంగా సమకూర్చి తాను ఇశ్రాయేలీయుల పెద్దలు ప్రజలకు ముందుగా పడమరగా ఉన్న హాయి మీదకి వెళ్ళారు. అతని దగ్గరున్న యోధులందరూ ఆ పట్టణం సమీపించి హాయికి ఉత్తరాన దిగారు. ఇప్పుడు వారికి హాయికి మధ్య ఒక లోయ ఉంది. అతడు ఇంచుమించు 5,000 మందిని పట్టణానికి పడమటి వైపున బేతేలుకు హాయికి మధ్య పొంచి ఉండటానికి నియమించాడు. వారిని అలా ఉంచిన తరువాత యెహోషువ ఆ రాత్రి లోయలో దిగి అక్కడ బస చేశాడు. హాయిరాజు దాన్ని చూసి అతడు అతని ప్రజలంతా త్వరపడి పెందలకడే లేచి మైదానం ఎదురుగా ఇశ్రాయేలీయులను ఎదుర్కొని తాము అంతకుముందు నిర్ణయించుకున్న స్థలంలో యుద్ధం చేయడానికి బయలుదేరారు. తనను పట్టుకోడానికి వారు పట్టణానికి పడమటి వైపున పొంచి ఉన్న సంగతి అతడు తెలుసుకోలేకపోయాడు. యెహోషువ ఇశ్రాయేలీయులందరూ వారి ముందు నిలవలేక ఓడిపోయినట్టు అరణ్యం మార్గం వైపు పారిపోతుండగా వారిని ఆత్రుతగా తరమడానికి హాయిలో ఉన్న వారందరూ పోగై యెహోషువను తరుముతూ పట్టణానికి దూరంగా వెళ్లిపోయారు. ఇశ్రాయేలీయులను తరమడానికి వెళ్ళని వారు హాయిలో గాని బేతేలులో గాని ఒక్కరూ మిగల్లేదు. వారు ద్వారం మూయకుండానే పట్టణాన్ని విడిచిపెట్టి ఇశ్రాయేలీయులను తరమడానికి వెళ్లిపోయారు. అప్పుడు యెహోవా యెహోషువతో ఇలా అన్నాడు, నీవు చేతిలో పట్టుకున్న ఈటెను హాయి వైపు చాపు, పట్టణాన్ని నీ చేతికి అప్పగిస్తాను. అప్పుడు యెహోషువ తన చేతిలో ఉన్న ఈటెను ఆ పట్టణం వైపు చాపాడు. అతడు తన చెయ్యి చాపగా పొంచి ఉన్న వారు మాటు వేసిన చోట నుండి త్వరగా లేచి పరుగెత్తి పట్టణంలోకి చొచ్చుకుపోయి దాన్ని పట్టుకుని వెంటనే అప్పటికప్పుడే తగులబెట్టేశారు. హాయివారు వెనక్కి తిరిగి చూసేటప్పటికీ ఆ పట్టణం పొగ ఆకాశానికి ఎక్కుతూ ఉంది. అప్పుడు అరణ్యానికి పారిపోయిన ఇశ్రాయేలు యోధులు వెనక్కి తిరిగి తమను తరుముతున్న వారి మీద దాడి చేసేటప్పటికీ ఈ వైపు గాని ఆ వైపు గాని ఎటూ పారిపోవడానికి వారికి వీలు లేకపోయింది. పొంచి ఉన్నవారు పట్టణాన్ని పట్టుకోవడం, పట్టణములో పొగ పైకి రావడం యెహోషువ ఇశ్రాయేలీయులంతా చూసినప్పుడు వారు హాయి వారిని హతం చేశారు. తక్కిన వారు పట్టణములో నుండి బయలుదేరి వారికి ఎదురుగా వచ్చారు. అలా ఈ వైపు కొందరు ఆ వైపు కొందరు ఉండగా హాయి వారు మధ్యలో చిక్కుకుపోవడం వల్ల ఇశ్రాయేలీయులు వారిని హతం చేశారు. వారిలో ఒక్కడూ మిగల్లేదు, ఒక్కడూ తప్పించుకోలేదు. వారు హాయి రాజును ప్రాణంతో పట్టుకుని యెహోషువ దగ్గరికి తీసుకువచ్చారు. ఎడారిలోనూ పొలంలోనూ హాయి నివాసులను తరిమిన ఇశ్రాయేలీయులు కత్తివాత హతం కాకుండా మిగిలిన వాడొక్కడూ కూడా లేకపోవడంతో చంపడం చాలించి అందరూ హాయికి తిరిగి వచ్చారు. హాయిని పూర్తిగా కత్తితో నిర్మూలం చేశారు. ఆ దినాన చనిపోయిన స్త్రీ పురుషులందరూ మొత్తం 12,000 మంది. యెహోషువ హాయి నివాసులనందరినీ నిర్మూలం చేసే వరకు ఈటెను పట్టుకుని చాచిన తన చేతిని తిరిగి ముడుచుకోలేదు. యెహోవా యెహోషువకు ఆజ్ఞాపించిన మాట ప్రకారం ఇశ్రాయేలీయులు ఆ పట్టణములోని పశువులను సొమ్ముని తమ కోసం పూర్తిగా దోచుకున్నారు. అలా యెహోషువ హాయి ఎప్పటికీ పాడుదెబ్బగా ఉండాలని దాన్ని కాల్చివేశాడు. ఇప్పటికీ అది అలాగే ఉంది. యెహోషువ హాయి రాజును సాయంకాలం వరకూ ఉరికొయ్య మీద వేలాడిదీశాడు. పొద్దుగుక్కుతున్నప్పుడు యెహోషువ ఆజ్ఞతో ప్రజలు అతని శవాన్ని మానిమీద నుండి దించి ఆ పట్టణ ద్వారం ముందు దాన్ని విసిరేసి దానిమీద పెద్ద రాళ్ల కుప్ప వేశారు. అది నేటి వరకూ ఉంది. ఏబాలు కొండ మీద బలిపీఠాన్ని తిరిగి స్థిరపరచడం. మోషే ధర్మశాస్త్ర గ్రంథంలో రాసిన ప్రకారం యెహోవా సేవకుడు మోషే ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించినట్టు యెహోషువ ఇశ్రాయేలీయుల దేవుడు యెహోవా నామాన బలిపీఠాన్ని ఇనుప పనిముట్లు తగలని కారు రాళ్లతో ఏబాలు కొండ మీద కట్టించాడు. దానిమీద వారు యెహోవాకు దహన బలులను సమాధాన బలులను అర్పించారు. మోషే ఇశ్రాయేలీయులకు రాసి ఇచ్చిన ధర్మశాస్త్ర గ్రంథం ప్రతిని అతడు అక్కడ ఇశ్రాయేలీయుల సమక్షంలో ఆ రాళ్ల మీద రాయించాడు. అప్పుడు ఇశ్రాయేలీయులను దీవించడానికి యెహోవా సేవకుడైన మోషే పూర్వం ఆజ్ఞాపించినట్టు జరగాలని ఇశ్రాయేలీయులంతా వారి పెద్దలు, వారి నాయకులు, వారిలో పుట్టినవారు, పరదేశులు, వారి న్యాయాధిపతులు యెహోవా నిబంధన మందసాన్ని మోషే యాజకులైన లేవీయుల ఎదుట ఆ మందసానికి ఈ వైపున ఆ వైపున నిలబడ్డారు. వారిలో సగం మంది గెరిజీము కొండ ముందు, సగం మంది ఏబాలు కొండ ముందు నిలబడ్డారు. యెహోషువ ఆ ధర్మశాస్త్ర గ్రంథములో రాసి ఉన్న వాటన్నిటిని బట్టి ఆ ధర్మశాస్త్ర వాక్యాలన్నిటినీ, అంటే దాని దీవెన వచనాలను, దాని శాప వచనాలను చదివి వినిపించాడు. స్త్రీలు, పిల్లలు, వారి మధ్య ఉన్న పరదేశులు వింటూ ఉండగా యెహోషువ సర్వ సమాజం ముందు మోషే ఆజ్ఞాపించిన వాటన్నిటిలో చదవకుండా విడిచిపెట్టిన మాట ఒక్కటి కూడా లేదు. యెహోషువ గ్రంథం 9వ అధ్యాయం. కుయుక్తుపరులైన గిబియోను ప్రజలు యోర్దాను అవతల ఉన్న కొండ ప్రాంతంలో, లోయ ప్రాంతాల్లో, లెబనోను ముందు ఉన్న మహాసముద్ర తీర ప్రాంతమంతా ఉన్న హిత్తీయులు, అమోరీయులు, కనానీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు, యోబూసీయులు మొదలైన రాజులంతా జరిగిన దాన్ని విన్నప్పుడు వారు యెహోషువతో, ఇశ్రాయేలీయులతో యుద్ధం చేయడానికి వచ్చారు. యెహోషువ యెరికోకి, హాయికి చేసిన దాన్ని గిబియోను ప్రజలు విన్నప్పుడు వారు కుయుక్తితో రాయుబారుల్లాగా వేషం వేసుకుని బయలుదేరి తమ గాడిదలకు పాత గోనెసంచులు కట్టి పాతగిలి మాసికలు వేసిన ద్రాక్షారసం తిత్తులు తీసుకుని పాతబడి పిగిలిపోయిన చెప్పులు తొడుక్కుని పాత బట్టలు కట్టుకుని వచ్చారు. వారు ఆహారంగా తెచ్చుకున్న రొట్టెలన్నీ ఎండిన ముక్కల్లాగా ఉన్నాయి. వారు గిల్గాలులో శిబిరంలో ఉన్న యెహోషువ దగ్గరికి వచ్చి, మేము దూరదేశం నుండి వచ్చాం, మాతో ఒక ఒప్పందం చేయండి అని అతనితోనూ ఇశ్రాయేలీయులతోనూ అన్నారు. అప్పుడు ఇశ్రాయేలీయులు, మీరు మా మధ్య నివసిస్తున్న వారేనేమో, మేము మీతో ఎలా ఒప్పందం చేస్తాం అని ఆ హివ్వీయులతో అన్నారు. వారు, మేము నీ దాసులం అని యెహోషువతో చెప్పారు. యెహోషువ, మీరు ఎవరు, ఎక్కడ నుండి వచ్చారు అని వారిని అడిగాడు. వారు, నీ దేవుడైన యెహోవా నామాన్ని బట్టి నీ దాసులమైన మేము బహుదూరం నుండి వచ్చాం. దానికి కారణం ఆయన కీర్తిని, ఆయన ఐగుప్తులో చేసిన సమస్తాన్ని, యోర్దాను తీరంలో ఉన్న ఎస్బోను రాజైన సిహోను, అస్తారోతులో ఉన్న బాషాను రాజైన ఓగు అనే ఇద్దరు అమోరీయుల రాజులకు ఆయన చేసినదంతా మేము విన్నాం. అప్పుడు మా పెద్దలు, మా దేశ ప్రజలంతా మాతో మీరు ప్రయాణం కోసం ఆహారం తీసుకుని వారికి ఎదురు వెళ్ళి, వారితో మేము మీ దాసులం కాబట్టి మాతో ఒక ఒప్పందం చేయండి అని మీతో చెప్పమన్నారు. మీ దగ్గరికి రావాలని బయలుదేరిన రోజు మేము సిద్ధం చేసుకుని మా ఇళ్ల నుండి తెచ్చుకున్న వేడి ఆహార పదార్థాలు ఇవే. ఇప్పటికీ అవి ఎండిపోయి ముక్కలయ్యాయి. ఈ ద్రాక్షారసపు తిత్తులు మేము నింపినప్పుడు అవి కొత్తవే, ఇప్పుడు అవి చినిగిపోయాయి. బహుదూర ప్రయాణం చెయ్యడం వల్ల మా బట్టలు, చెప్పులు పాతవైపోయాయి అని అతనితో చెప్పారు. ఇశ్రాయేలీయులు యెహోవా దగ్గర అనుమతి తీసుకోకుండానే వారి ఆహారంలో కొంత తీసుకున్నారు. యెహోషువ ఆ వచ్చిన వారితో సంధి చేసి వారు చావకుండేలా వారితో ఒప్పందం చేశాడు. సమాజ ప్రధానులు కూడా వారితో ప్రమాణం చేశారు. అయితే వారితో ఒప్పందం చేసి 3 రోజులైన తరువాత వారు తమకు పొరుగువారేనని, తమ మధ్య నివసించే వారేనని ఇశ్రాయేలీయులు తెలుసుకున్నారు. ఇశ్రాయేలీయులు ముందుకు సాగి మూడవ రోజు వారి పట్టణాలకు వచ్చారు. గిబియోనీయుల పట్టణాలు గిబియోను, కెఫీరా, బెయేరోతు, కిర్యత్యారీము. ఇశ్రాయేలీయులు వారిని చంపలేదు, ఎందుకంటే వారి నాయకులు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా తోడని వారితో ప్రమాణం చేశారు. అయితే సమాజమంతా నాయకులకు వ్యతిరేకంగా సనగడం మొదలుపెట్టారు. దానికి ఆ సమాజ ప్రధానులంతా ప్రజలతో ఇలా అన్నారు, మనం ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా తోడు అని వారితో ప్రమాణం చేశాం, కాబట్టి మనం వారికి హాని చేయకూడదు. మనం వారితో చేసిన ప్రమాణం వల్ల మన మీదకి ఉగ్రత రాకుండా ఆ ప్రమాణం గురించి వారిని బతకనీయాలి అని చెప్పారు. నాయకులు వారిని బతకనీయండి అని చెప్పినందుకు గిబియోనీయులు ఇశ్రాయేలు సమాజమంతటికీ కట్టెలు కొట్టేవారుగా, నీళ్లు తోడేవారుగా అయ్యారు. యెహోషువా వారిని పిలిపించి ఇలా చెప్పాడు, మీరు మా మధ్య నివసించేవారే అయినా చాలా దూరం నుండి వచ్చామని మీరెందుకు మమ్మల్ని మోసం చేశారు? ఆ కారణం వల్ల మీరు శాపగ్రస్తులవుతారు. నా దేవుని ఆలయానికి కట్టెలు నరకడానికి, నీళ్లు తోడడానికి మీలో కొంతమంది ఎప్పటికీ బానిసులుగానే ఉంటారు అన్నాడు. అందుకు వారు యెహోషువాని చూసి, నీ దేవుడు యెహోవా ఈ దేశానంతా మీకిచ్చి మీ ముందు నిలవకుండా ఈ దేశ ప్రజలందరినీ నాశనం చెయ్యమని తన సేవకుడు మోషేకు ఆజ్ఞాపించాడని నీ దాసులమైన మాకు రూఢీగా తెలిసింది. కాబట్టి మేము మా ప్రాణాల గురించి చాలా భయపడి ఈ విధంగా చేశాం. కాబట్టి మేము నీ వశంలో ఉన్నాం. నీ దృష్టికి ఏది న్యాయమో, ఏది మంచిదో అదే మాకు చెయ్యి అని యెహోషువాకు జవాబిచ్చారు. కాబట్టి యెహోషువా ఇశ్రాయేలీయులు గిబియోనీయులను చంపకుండా వారి చేతుల్లో నుండి విడిపించాడు. అయితే సమాజం కోసము, యెహోవా నిర్ణయించిన చోట ఉండే బలిపీఠం కోసము కట్టెలు నరికే వారిగా, నీళ్లు తోడే వారిగా యెహోషువా ఆ రోజే వారిని నియమించాడు. ఇప్పటి వరకు వారు ఆ పని చేస్తూనే ఉన్నారు. యెహోషువా గ్రంథం 10వ అధ్యాయము. నిలిచిపోయిన సూర్యుడు. యెహోషువా ఎరుకోను దాని రాజును నిర్మూలం చేసినట్టు హాయిని దాని రాజును నిర్మూలం చేసిన సంగతి గిబియోను నివాసులు ఇశ్రాయేలీలతో సంధి చేసుకుని వారితో కలిసిపోయిన సంగతి యెరూషలేము రాజైన అదోనీసెదెకు విన్నప్పుడు అతడు, అతని ప్రజలు చాలా భయపడ్డారు. ఎందుకంటే గిబియోనును నాటి రాజధానుల్లో ప్రధాన పట్టణంగా ఎంచేవారు. అది హాయి కంటే పెద్దది. అక్కడి ప్రజలందరూ శూరులు. కాబట్టి యెరూషలేము రాజైన అదోనీసెదెకు గిబియోనీయులు యెహోషువాతో ఇశ్రాయేలీలతో సంధి చేసుకున్నారు, మీరు నా దగ్గరికి వచ్చి నాకు సహాయం చేస్తే మనం వారి పట్టణాన్ని నాశనం చేద్దాం అని హెబ్రోను రాజు ఒహాముకు, యర్మూతు రాజు పిరాముకు, లాకీషు రాజు యాఫియాకు, ఎగ్లోను రాజు దెబీరుకు వార్త పంపాడు. కాబట్టి అమోరీయుల 5 రాజులు కలిసి తన సేనలతో బయలుదేరి గిబియోను ముందు దిగి గిబియానీయులతో యుద్ధం చేశారు. అప్పుడు గిబియోనీయుల కొండ ప్రాంతాల్లో నివసించే అమోరీయుల రాజులందరూ ఏకమై మాపైకి దండెత్తి వచ్చారు. కాబట్టి నీ దాసుల చెయ్యి విడిచిపెట్టక త్వరగా వచ్చి మాకు సహాయం చేసి మమ్మల్ని రక్షించు అని గిల్గాలులో శిబిరంలో ఉన్న యెహోషువాకు వార్త పంపారు. వెంటనే యెహోషువా, అతని దగ్గరున్న యోధులు, పరక్రమవంతులైన శూరులు అందరూ గిల్గాలు నుండి బయలుదేరారు. అప్పుడు యెహోవా, వారికి భయపడవద్దు, వారిని నీ చేతికి అప్పగించాను, వారిలో ఎవరూ నీ ముందు నిలబడలేరు అని యెహోషువాతో చెప్పగానే యెహోషువా గిల్గాలు నుండి ఆ రాత్రి అంతా నడిచి వారి మీద హఠాత్తుగా దాడి చేశాడు. అప్పుడు యెహోవా ఇశ్రాయేలు ప్రజల ముందు వారిని గందరగోళానికి గురి చెయ్యగానే యెహోషువా గిబియోను ముందే మహాఘోరంగా వారిని హతం చేశాడు. బెత్ హోరోనుకు పైకి వెళ్లే మార్గంలో అజేకా వరకూ, మక్కేదా వరకూ యోధులు వారిని తరిమి హతం చేస్తూనే ఉన్నారు. వారు ఇశ్రాయేలీయుల నుండి బెత్ హోరోనుకు దిగిపోయే తోవలో పారిపోతుండగా వారు అజేకాకు వచ్చే వరకూ యెహోవా ఆకాశము నుండి గొప్ప వడగళ్లను వారి మీద కురిపించాడు. కాబట్టి వారు దానివల్ల చనిపోయారు. ఇశ్రాయేలీయులు కత్తితో చంపిన వారికంటే ఆ వడగండ్ల వలన చచ్చిపోయిన వారు ఎక్కువమంది అయ్యారు. యెహోవా ఇశ్రాయేలీయులకు అమోరీయులను అప్పగించిన ఆ రోజున ఇశ్రాయేలీయులు వింటుండగా యెహోషువ యెహోవాకు ఈ విధంగా ప్రార్థన చేశాడు. సూర్యుడా, నీవు గిబియోనులో నిలిచిపో. చంద్రుడా, నీవు అయ్యాలోను లోయలో నిలిచిపో. ప్రజలు తమ శత్రువుల మీద పగ తీర్చుకునే వరకు సూర్యుడు నిలిచిపోయాడు, చంద్రుడు ఆగిపోయాడు అనే మాట యాషారు గ్రంథంలో రాసి ఉంది కదా. సూర్యుడు ఆకాశం మధ్యలో నిలిచిపోయి ఇంచుమించు ఒక రోజంతా అస్తమించలేదు. యెహోవా ఒక నరుని మనవి విన్న ఆ రోజులాంటి మరొక రోజు దాని ముందు గాని దాని తరువాత గాని లేదు. ఆ రోజు యెహోవా ఇశ్రాయేలీయుల పక్షంగా యుద్ధం చేశాడు. అప్పుడు యెహోషువ అతనితో కూడా ఉన్న ఇశ్రాయేలీయులంతా గిల్గాలులోని శిబిరానికి తిరిగి వచ్చారు. అమోరియు రాజులు ఐదుగురు చనిపోవడం. ఆ రాజులు ఐదుగురు పారిపోయి మక్కేదాలో ఉన్న గుహలో దాక్కున్నారు. మక్కేదా గుహలో దాక్కున్న ఐదుగురు ఆ రాజులు దొరికారని యెహోషువకు తెలిసినప్పుడు యెహోషువ ఆ గుహద్వారానికి అడ్డంగా పెద్ద రాళ్లు దొర్లించి, వారిని కాపలా కాయడానికి మనుషులను ఉంచండి, మీరు అక్కడే ఆగిపోకండి, మీ దేవుడు యెహోవా మీ శత్రువులను మీ చేతికి అప్పగించాడు, కాబట్టి వారిని తమ పట్టణాల్లోకి తిరిగి వెళ్లనీయకుండా వారిని తరిమి వెనుక ఉన్న వారిని కూల్చండి అని చెప్పాడు. వారు పూర్తిగా నశించే వరకు యెహోషువ ఇశ్రాయేలీయులు గొప్ప జనసంహారం చేసి వారిని వధించిన తరువాత వారిలో తప్పించుకున్న కొద్ది మంది ప్రాకారాలు ఉన్న పట్టణాల్లోకి చొరబడిపోయారు. ప్రజలందరూ మక్కేదాలో శిబిరంలో ఉన్న యెహోషువ దగ్గరికి సురక్షితంగా తిరిగి వచ్చారు. ఇశ్రాయేలీయులకు వ్యతిరేకంగా ఒక్క మాటైనా మాట్లాడటానికి ఎవరికీ గుండెల్లేకపోయాయి. యెహోషువ ఆ గుహకు అడ్డం తీసివేసి, గుహలో నుండి ఆ ఐదుగురు రాజులను నా దగ్గరికి తీసుకురండి అని చెప్పగానే వారు అలా చేసి యెరూషలేము రాజు, హెబ్రోను రాజు, యర్మూతు రాజు, లాకీసు రాజు, ఎగ్లోను రాజు ఈ ఐదుగురిని ఆ గుహలో నుండి అతని దగ్గరికి తీసుకువచ్చారు. వారు ఆ రాజులను యెహోషువ దగ్గరికి తీసుకువచ్చినప్పుడు యెహోషువ ఇశ్రాయేలీయులందరినీ పిలిపించి తనతో, యుద్ధానికి వెళ్లి వచ్చిన యోధుల అధిపతులతో మీరు దగ్గరికి రండి, ఈ రాజుల మెడలపై మీ పాదాలను ఉంచండి అని చెప్పగా వారు దగ్గరికి వచ్చి వారి మెడలపై తమ పాదాలను ఉంచారు. అప్పుడు యెహోషువ వారితో, మీరు భయపడవద్దు, జడియవద్దు, ధీరత్వంతో ధైర్యంగా ఉండండి. మీరు ఎవరితో యుద్ధం చేస్తారో ఆ శత్రువులందరికీ యెహోవా వీరికి చేసినట్టు చేస్తాడు అన్నాడు. తరువాత యెహోషువ వారిని కొట్టి చంపి ఐదు చెట్ల మీద వారిని ఉరితీశాడు. వారి శవాలు సాయంకాలం వరకూ ఆ చెట్ల మీద వేలాడుతూనే ఉన్నాయి. పొద్దుగుంకే సమయంలో యెహోషువ అనుమతి ఇయ్యగా ప్రజలు చెట్ల మీద నుండి వారిని దించి వారు దాగిన గుహలోనే ఆ శవాలను పడేసి ఆ గుహద్వారం దగ్గర పెద్ద రాళ్లను వేశారు. ఆ రాళ్ళు ఈరోజు వరకూ ఉన్నాయి. దక్షిణ నగరాలు స్వాధీనం. ఆ రోజు యెహోషువ మక్కేదాను వశం చేసుకుని దాని రాజుతో సహా అందులోని వారందరినీ కత్తితో చంపేశాడు. అతడు దానిలో ఎవరినీ ప్రాణాలతో వదలకుండా నిర్మూలం చేశాడు. యెరికో రాజుకు చేసినట్టు మక్కేదా రాజుకు చేశాడు. యెహోషువ అతనితో కూడా ఇశ్రాయేలీయులంతా మక్కేదా నుండి లిబ్నాకు వచ్చి లిబ్నా వారితో యుద్ధం చేశారు. యెహోవా దానిని, దాని రాజును ఇశ్రాయేలీయులకు అప్పగించగా వారు ఎవ్వరూ మిగలకుండా దాన్ని, దానిలో ప్రాణాలతో ఉన్న వారందరినీ కత్తితో చంపేశారు. అతడు యెరికో రాజుకు చేసినట్టు దాని రాజుకు చేశారు. తరువాత యెహోషువ ఇశ్రాయేలీయులందరితో లిబ్నా నుండి లాకీషుకు వచ్చి అక్కడ దిగి లాకీషు వారితో యుద్ధం చేయగా యెహోవా లాకీషుని ఇశ్రాయేలీయుల చేతికి అప్పగించాడు. వారు రెండవ రోజు దాన్ని ఆక్రమించుకుని తాము లిబ్నాకు చేసినట్టే దాన్ని, దానిలో ఉన్న వారందరినీ కత్తితో చంపేశారు. లాకీషుకు సహాయం చెయ్యడానికి గెజారు రాజైన హోరాము రాగా యెహోషువ అతన్ని, అతని ప్రజలను హతం చేశాడు. తరువాత యెహోషువ అతనితో కూడా ఇశ్రాయేలు ప్రజలందరూ లాకీషు నుండి ఎగ్లోనుకు వచ్చి దాని ముందు దిగి దాని నివాసులతో యుద్ధం చేసి ఆ రోజు దాన్ని ఆక్రమించుకుని కత్తితో వారిని హతం చేశారు. అతడు లాకీషుకు చేసినట్టే వారు దానిలో ఉన్న వారందరినీ ఆ రోజు నిర్మూలం చేశారు. అప్పుడు యెహోషువ అతనితో కూడా ఇశ్రాయేలీయులందరూ ఎగ్లోను నుండి హెబ్రోను మీదకు పోయి దాని ప్రజలతో యుద్ధము చేసి దాన్ని స్వాధీనం చేసుకుని దాన్ని, దాని రాజును, దాని పట్టణాలన్నిటినీ, దానిలో ఉన్న వారందరినీ కత్తితో హతం చేశారు. అతడు ఎగ్లోనుకు చేసినట్టే దాన్ని, దానిలో ఉన్న వారందరినీ నిర్మూలం చేశారు. అక్కడ నుండి యెహోషువ అతనితో కూడా ఇశ్రాయేలీయులందరూ దెబీరు వైపు తిరిగి దానితో యుద్ధం చేసి దానిని, దాని రాజును, దాని సమస్త పట్టణాలను పట్టుకుని కత్తి చేత హతం చేసి దానిలో ఉన్న వారినందరినీ నిర్మూలం చేశారు. అతడు హెబ్రోనుకు, లిబ్నాకు, దాని రాజుకు చేసినట్టు దెబీరుకు, దాని రాజుకు చేశాడు. తరువాత యెహోషువ పర్వత ప్రాంతాలను, దక్షిణ ప్రదేశాన్ని, సెపేలా ప్రదేశాన్ని, చరియల ప్రదేశాన్ని, వాటి రాజులందరినీ జయించాడు. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా ఆజ్ఞాపించిన విధంగా అతడు ఏదీ మిగులకుండా ఊపిరిగల సమస్తాన్ని నిర్మూలం చేశాడు. కాదేశు బర్నియా మొదలు గాజా వరకూ, గిబియోను వరకూ, గోషేను దేశమంతటినీ యెహోషువ జయించాడు. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇశ్రాయేలీయుల పక్షంగా యుద్ధం చేస్తున్నాడు కాబట్టి ఆ సమస్త రాజులను, వారి దేశాలను యెహోషువ ఒక్క దెబ్బతోనే పట్టుకున్నాడు. తరువాత యెహోషువ అతనితో కూడా ఇశ్రాయేలీయులంతా గిల్గాలులోని శిబిరానికి తిరిగి వచ్చారు. యెహోషువ గ్రంథం 11వ అధ్యాయము. ఉత్తర రాజులు ఓడిపోవడం. ఆషోరు రాజు యాబీను జరిగిన ఇశ్రాయేలీయుల విజయాలు గుర్చి విని మాదోను రాజు యోబాబుకు, షిమ్రోను రాజుకు, అక్షాపు రాజుకు ఉత్తరం వైపు ఉన్న మన్యదేశములో, కిన్నేరతు దక్షిణం వైపును ఉన్న ఆరాబులో, షెఫేలాలో పడమట ఉన్న దోరు కొండ ప్రాంతములో ఉన్న రాజులకు, తూర్పు పడమటి దిక్కుల్లో ఉన్న కనానీయులకు, అమోరయ్యులకు, హిత్తియులకు, పెరిజీయులకు, కొండ ప్రాంతములో ఉన్న యొబుసీయులకు, మిస్పా దేశములోని హెర్మోను దిగువను ఉన్న హివ్వీయులకు కబురు పంపించాడు. వారంతా సముద్ర తీరంలోని ఇసుక రేణువులంతా విస్తారంగా ఉన్న తమ సైనికులందరినీ సమకూర్చుకుని లెక్కలేనన్ని గుర్రాలతో, రథాలతో బయలుదేరారు. ఆ రాజులంతా కలిసి ఇశ్రాయేలీయులతో యుద్ధం చెయ్యడానికి మేరోము నీల దగ్గర దిగారు. అప్పుడు యెహోవా, వారికి భయపడవద్దు, రేపు ఈ సమయానికి నేను వారినందరినీ ఇశ్రాయేలు ప్రజల చేతిలో చచ్చిన వారిగా అప్పగిస్తాను. నీవు వారి గుర్రాల గుదికాలి నరాలు తెగగోసి వారి రథాలను అగ్నితో కాల్చివేస్తావు అని యెహోషువతో చెప్పాడు. కాబట్టి యెహోషువ అతనితో ఉన్న యోధులంతా హఠాత్తుగా మేరోము నీల దగ్గరికి వచ్చి వారిపై దాడి చేశారు. యెహోవా ఇశ్రాయేలీయుల చేతికి వారిని అప్పగించాడు. ఇశ్రాయేలీయులు వారిని హతం చేసి మహాసీదోను వరకూ, మిస్రేపోత్మాయిము వరకూ, తూర్పు వైపు మిస్పాల్లోయ వరకూ వారిని తరిమి ఒక్కడు కూడా మిగలకుండా చంపారు. యెహోవా యెహోషువతో చెప్పినట్టు అతడు వారికి చేశాడు. అతడు వారి గుర్రాల గుదికాలి నరాలను తెగగొట్టి వారి రథాలను అగ్నితో కాల్చివేశాడు. ఆ సమయంలోనే యెహోషువ వెనుకకు తిరిగి ఆషోరును పట్టుకుని దాని రాజును కత్తితో హతం చేశాడు. గతంలో హాసోరు ఆ రాజ్యాలన్నిటికీ అధిపతి. ఇశ్రాయేలు ప్రజలు దానిలో ఉన్న ప్రతి ఒక్కరిని కత్తితో హతం చేశారు. ఎవ్వరూ తప్పించుకోకుండా యెహోషువ వారందరినీ నిర్మూలం చేశాడు. తరువాత అతడు ఆషోరును అగ్నితో కాల్చివేశాడు. యెహోషువ ఆ రాజులందరినీ హతము చేసి వారి పట్టణాలను వశం చేసుకుని వాటిని నాశనం చేశాడు. యెహోవా సేవకుడు మోషే ఆజ్ఞాపించినట్టు అతడు వారిని నిర్మూలం చేశాడు. అయితే యెహోషువ ఆషోరుని కాల్చినట్టు మట్టి దిబ్బల మీద కట్టిన పట్టణాలను ఇశ్రాయేలు ప్రజలు కాల్చలేదు. ఆ పట్టణాలకు సంబంధించిన కొల్లసొమ్మును, పశువులను ఇశ్రాయేలీలు దోచుకున్నారు. మనుషుల్లో ఒక్కరినీ విడిచిపెట్టకుండా అందరినీ నాశనం చేసే వరకు కత్తితో హతం చేశారు. యెహోవా తన సేవకుడు మోషేకు ఆజ్ఞాపించినట్టు మోషే యెహోషువకు ఆజ్ఞాపించాడు. యెహోషువ ఆ ప్రకారమే చేశాడు. యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన వాటన్నిటిలో ఒక్కటి కూడా అతడు చెయ్యకుండా విడిచిపెట్టలేదు. యెహోషువ శేయీరుకు పోయే హాలాకు కొండ నుండి లెబనోను లోయలో హెర్మోను కొండ దిగువన ఉన్న బయల్గాదు వరకూ ఆ దేశమంతటినీ, అంటే కొండ ప్రాంతాన్ని, దక్షిణ దేశమంతటినీ, గోషేను దేశమంతటినీ, షెపేలా ప్రదేశాన్ని, మైదానాన్ని, ఇశ్రాయేలు కొండలను, వాటి లోయలను, వాటి రాజులందరినీ పట్టుకుని వారిని కొట్టి చంపాడు. చాలా రోజులు యెహోషువ ఆ రాజులందరితో యుద్ధం చేశాడు. గిబియోను ప్రజలు హివ్వీయులు కాకుండా ఇశ్రాయేలు ప్రజలతో సంధి చేసిన పట్టణం ఇంకేదీ లేదు. ఆ పట్టణాలన్నిటినీ వారి యుద్ధంలో తమ వశం చేసుకున్నారు. వారిని నిర్మూలం చేయండి అని యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టు ఇశ్రాయేలు ప్రజలు కనికరం లేకుండా వారిని నాశనం చేయడానికి వీలుగా వారు ఇశ్రాయేలు ప్రజలతో యుద్ధం చేయటానికి వచ్చేలా యెహోవా వారి హృదయాలను కఠినపరిచాడు. ఆ సమయంలో యెహోషువ వచ్చి పర్వత ప్రాంత దేశంలో, అంటే హెబ్రోనులో, దెబీరులో, ఆనాబులో, యూదా పర్వత ప్రాంతాలన్నిటిలో, ఇశ్రాయేలు ప్రజల పర్వత ప్రాంతాలన్నిటిలోనూ ఉన్న అనాకీయులను నాశనం చేశాడు. యెహోషువ వారిని, వారి పట్టణాలను నిర్మూలం చేశాడు. ఇశ్రాయేలు ప్రజల దేశంలో అనాకీయుల్లో ఎవడూ మిగల్లేదు. గాజా, గాతు, అష్డోదులో మాత్రమే కొందరు మిగిలారు. యెహోవా మోషేతో చెప్పినట్టు యెహోషువ దేశానంతటినీ వశం చేసుకున్నాడు. యెహోషువ వారి గోత్రాల ప్రకారం ఇశ్రాయేలు ప్రజలకి స్వాస్థ్యంగా దాన్ని అప్పగించాడు. అప్పుడు దేశం యుద్ధం లేకుండా విశ్రాంతిగా ఉంది. యెహోషువ గ్రంథం 12వ అధ్యాయము. ఓడిపోయిన రాజులు. ఇశ్రాయేలీయులు యొర్దానుకు తూర్పుగా అవతల ఉన్న అర్నోను లోయ నుండి హెర్మోను కొండ వరకు తూర్పు మైదానమంతటిలో ఉన్న వారిని ఓడించి వారి దేశాలను ఆక్రమించుకున్న రాజులు ఎవరంటే, అమోరీయుల రాజు సీహోను, అతడు హెస్బోనులో నివసిస్తూ అర్నోనును నదీ తీరములోని అరోయేరు నుండి, అంటే ఆ నదిలోయ మధ్య నుండి గిలాదు అర్ధభాగము, అమ్మోనీయులకు సరిహద్దుగా ఉన్న యబ్బోకు నది లోయ వరకు, తూర్పు దిక్కున కిన్నెరెతు సముద్రము వరకు, తూర్పు దిక్కున బెత్యేషీమోతు మార్గములో ఉప్పు సముద్రముగానున్న అరాబా సముద్రము వరకు, దక్షిణము వైపున పిస్గా కొండ చర్యల కింద ఉన్న మైదానము వరకు పరిపాలించాడు. ఇశ్రాయేలీయులు బాషాను రాజైన ఓగును పట్టుకున్నారు. అతడు రఫాయీయుల్లో మిగిలిన వారిలో ఒకడు. అతడు అస్తారోతులో ఎద్రాయిలో నివసించి గెషూరీయుల మైకాంతీయుల సరిహద్దు వరకు బాషాను అంతటా సల్కా, హెర్మోను, ఎష్బోను రాజైన సీహోను సరిహద్దు వరకు గిలాదు అర్ధభాగంలో పాలించినవాడు. యెహోవా సేవకుడు మోషే ఇశ్రాయేలీయులు వారిని ఓడించారు. యెహోవా సేవకుడు మోషే ఆ భూమిని రూబేనీయులకు, గాదీయులకు, మనిషే అర్ధగోత్రపు వారికి స్వాస్థ్యంగా ఇచ్చాడు. యొర్దానుకు అవతల, అంటే పడమరగా లెబనోను లోయలో ఉన్న బయల్గాదు నుండి శేయీరు వరకు వ్యాపించిన హాలాకు కొండ వరకు ఉన్న దేశాల రాజులను యెహోషువ ఇశ్రాయేలీయులు జయించారు. యెహోషువ దాన్ని ఇశ్రాయేలీయులకు వారి గోత్రాల ప్రకారం స్వాస్థ్యంగా ఇచ్చాడు. కొండ ప్రాంతాల్లో, లోయలో, సెఫీలా ప్రదేశంలో, చరియల ప్రదేశాల్లో, అరణ్యంలో, దక్షిణ దేశములో ఉన్న హిత్తీయులు, అమోరీయులు, కనానీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు, యోబూసీయులు అనేవారి రాజులను ఇశ్రాయేలీయులు పట్టుకున్నారు. వారెవరంటే, యెరికోరాజు, బేతేలు పక్కన ఉన్న హాయీరాజు, యెరూషలేమురాజు, హెబ్రోనురాజు, యర్మూతురాజు, లాకీషురాజు, ఎగ్లోనురాజు, గెజేరురాజు, దెబీరురాజు, గెదేరురాజు, హొర్మారాజు, ఆరాదురాజు, లిబ్నారాజు, అదుల్లామురాజు, మక్కేదారాజు, బేతేలురాజు, తప్పూయారాజు, హెపేరురాజు, అపేకురాజు, లష్యారోనురాజు, మాధోనురాజు, అషోరురాజు, షిమ్రేనురోనురాజు, అక్షాపురాజు, తానాకురాజు, మెగ్దిదో రాజు, కెదెషు రాజు, కర్మెలులో యొక్నెయాము రాజు, దోరు మెరక ప్రాంతాల్లో ఉన్న దోరు రాజు, గిల్గాలులో గోయీయుల రాజు, తిర్షా రాజు, వారంతా కలిసి 31 మంది రాజులు.
యెహోషువ గ్రంథము 13వ అధ్యాయము. ఇంకా జయించవలసిన భూభాగం. యెహోషువ వయసు మళ్ళిన వృద్ధుడు అయ్యాడు. యెహోవా అతనితో ఇలా చెప్పాడు, నీవు బాగా వృద్ధుడువయ్యావు, స్వాధీనం చేసుకోడానికి ఇంకా అతి విస్తారమైన దేశం మిగిలి ఉంది. ఆ ప్రాంతాలేవంటే, ఫిలిస్తీయుల ప్రదేశాలన్నీ, గెషూరీయుల దేశమంతా, ఐగుప్తుకు తూర్పును ఉన్న షీహోరు నుండి కనానీయులవైన ఉత్తర దిక్కున ఎక్రోనీయుల సరిహద్దు వరకు, ఫిలిస్తీయుల 5 సర్దారులకు సంబంధించిన గాజీయుల, అస్డోదీయుల, అస్కేలోనీయుల, గాతీయుల, ఎక్రోనీయుల దేశాలు, దక్షిణ దిక్కున ఆవీయుల దేశము, కనానీయుల దేశమంతా, సీదోనీయుల మేరా నుండి ఆపేకు వరకు ఉన్న అమోరీయుల సరిహద్దు వరకు, గిబ్లీయుల దేశము, హెర్మోను కొండ దిగువను ఉన్న బయల్గాదు నుండి హామాతుకు పోయే మార్గం వరకు, లెబనోను ప్రదేశమంతా, లెబనోను నుండి మిస్రే పోత్మాయిము వరకు దేశం ఇంకా మిగిలి ఉంది. సీదోను ప్రజలతో సహా పర్వత ప్రాంతం ప్రజలందరినీ నేను ఇశ్రాయేలీయుల ముందు నుండి వెళ్ళగొడతాను. కాబట్టి నేను ఆజ్ఞాపించిన విధంగా నీవు ఇశ్రాయేలీయులకు దాన్ని స్వాస్థ్యంగా పంచిపెట్టాలి. 9 గోత్రాలకు మనిషే అర్ధగోత్రానికి ఈ దేశాన్ని స్వాస్థ్యంగా పంచిపెట్టు. యోర్దాను తూర్పు భూభాగం విభజన. యెహోవా సేవకుడు మోషే వారికిచ్చిన విధంగా రూబేనీయులు, గాదీయులు తూర్పు దిక్కున అంటే యోర్దాను అవతల స్వాస్థ్యం పొందారు. అదేమంటే అర్నోను ఏటిలోయ దగ్గర ఉన్న ఆరోయేరు మొదలు ఆ లోయ మధ్య ఉన్న పట్టణము నుండి దీబోను వరకు, మెదేబా మైదానమంతా అమ్మోనీయుల సరిహద్దు వరకు, ఎస్బోనులో పాలిస్తున్న అమోరీయుల రాజైన సీహోనుకు చెందిన సమస్త పట్టణాలు, గిలాదు, గెషూరీయుల మైకాతీయుల దేశము, హెర్మోను మన్యమంతా, సల్కా వరకు బాసాను దేశమంతా, రెఫాయీయుల మిగిలి ఉన్న వారిలో అస్తారోతులో ఎద్రీయులో పరిపాలిస్తున్న ఓగు రాజ్యమంతా మిగిలి ఉంది. మోషే ఆ రాజులను జయించి వారి దేశాన్ని పట్టుకున్నాడు. కాని ఇశ్రాయేలీయులు గెషూరీయుల దేశాన్ని గాని మాయకాతీయుల దేశాన్ని గాని పట్టుకోలేదు. కాబట్టి గెషూరీయులు, మాయకాతీయులు ఇప్పటి వరకు ఇశ్రాయేలీయుల మధ్యలో నివసిస్తున్నారు. లేవీ గోత్రానికే అతడు స్వాస్థ్యం ఇవ్వలేదు. ఇశ్రాయేలీయుల దేవుడు యెహోవా మోషేతో చెప్పినట్టు ప్రజలు ఆయనకు అర్పించే దహనబలులే వారికి స్వాస్థ్యం. వారి వంశాలను బట్టి మోషే రూబేనీయులకు స్వాస్థ్యమిచ్చాడు. వారి సరిహద్దు ఏదంటే అర్నోను నదిలోయ పక్కన ఉన్న ఆరోయేరు మొదలు ఆ లోయలోని పట్టణము నుండి మెదేబా దగ్గర మైదానమంతా. ఇదిగాక రూబేను గోత్రికులు ఎస్బోను దాని మైదానంలోని పట్టణాలన్నీ, దీబోను, బామోత్ బయలు, బేత్బెయేలుమోయను, యహ్లాను, కెదేమోతు, మేఫాతు, కిరియాతాయిము, సిబ్మాలోయలోని కొండమీది శరత్సాహారు ప్రాంతాలు దక్కించుకున్నారు. అంతేకాక బెత్బయోరు, పిస్కా కొండచర్యులు, బెత్యాషిమోతు మైదానములోని పట్టణాలు అన్నీ, ఇంకా ఎవరేకేము, సూరు, హూరు, రేబా అనే మిద్యాను రాజుల దేశాలన్నీ, అమోరియుల రాజైన సీహోను రాజ్యమంతటినీ వారికి మోషే స్వాస్థ్యంగా ఇచ్చాడు. ఇవి ఎస్బోనులోని పరిపాలించే సీహోను అధికారం కింద ఉన్న ప్రాంతాలు. ఇతన్ని మోషే ఓడించాడు. ఇశ్రాయేలీయులు బేయూరు కుమారుడు, సోదిగాడు అయిన బిలామును తాము చంపిన తక్కిన వారితో పాటు ఖడ్గంతో చంపారు. యోర్దాను ప్రదేశమంతా రూబేనీయులకు సరిహద్దు అది. దానిలోని పట్టణాలు, గ్రామాలు రూబేనీయుల వంశాల ప్రకారం వారికి కలిగిన స్వాస్థ్యం. మోషే గాదు గోత్రానికి అంటే గాదీయులకు వారి వంశాల ప్రకారం స్వాస్థ్యమిచ్చాడు. వారి సరిహద్దు యాజేరు, గిలాదు పట్టణాలన్నీ రబ్బాకు ఎదురుగా ఉన్న అరోయేరు వరకు అమ్మోనీయుల దేశంలో సగభాగం, ఎష్బోను మొదలు రామత్మిజితు బెతోనీము వరకు, మహనయీము మొదలు దెబీరు సరిహద్దు వరకు, లోయలో బెతారాము, బెత్నిమ్రా, సుక్కోతు, సాపోను అంటే ఎస్బోను రాజైన
సీహోను రాజ్యశేషం. తూర్పు దిక్కున యొర్దాను అవతల కిన్నేరెతు సముద్ర తీరం వరకూ ఉన్న యొర్దాను ప్రదేశం. ఇవి వారి వంశాల ప్రకారం గాదీయులకు స్వాస్థ్యమైన పట్టణాలు, గ్రామాలు. మోషే మనష్షే అర్ధగోత్రానికి స్వాస్థ్యమిచ్చాడు. అది వారి వంశాల ప్రకారం మనష్షీయుల అర్ధగోత్రానికి స్వాస్థ్యం. వారి సరిహద్దు మహనయీము మొదలు బాషాను అంతా, బాషాను రాజైన ఓగు రాజ్యమంతా, బాషానులోని యాయీరు పురాలు అయిన 60 పట్టణాలు, గిలాదులో సగం, అస్తారోతు, ఎద్రియి అనే బాషానులోని ఓగు రాజ్య పట్టణాలు, ఇవన్నీ మనష్షే కుమారుడు మాకీరు అనగా మాకీరీయుల్లో సగం మందికి వారి వంశాల ప్రకారం కలిగాయి. ఇవి ఎరుకో దగ్గర తూర్పు దిక్కున యొర్దాను అవతల ఉన్న మోయాబు మైదానంలో మోషే పంచిపెట్టిన స్వాస్థ్యాలు. లేవీ గోత్రానికి మోషే స్వాస్థ్యం పంచిపెట్టలేదు, ఎందుకంటే ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా వారితో చెప్పినట్టుగా ఆయనే వారికి స్వాస్థ్యం.
యెహోషువ గ్రంథం 14వ అధ్యాయము. యొర్దాను ఉత్తర భూభాగం విభజన. ఇశ్రాయేలీయులు కనాను దేశంలో పొందిన స్వాస్థ్యాలు ఇవి. మోషే ద్వారా యెహోవా ఆజ్ఞాపించిన విధంగా యాజకుడు ఎలియాజరు, నూను కుమారుడు యెహోషువ ఇశ్రాయేలు గోత్రాల పితరుల కుటుంబాల పెద్దలు చీట్లు వేసి 9 గోత్రాల వారికి, అర్ధగోత్రపు వారికి ఆ స్వాస్థ్యాలను పంచిపెట్టారు. మోషే 2 గోత్రాలకు, అర్ధగోత్రానికి యొర్దాను అవతల వైపున స్వాస్థ్యాలను ఇచ్చాడు. అతడు వారిలో లేవీయులకు ఏ స్వాస్థ్యమూ ఇవ్వలేదు. యోసేపు వంశస్థులైన మనష్షే ఎఫ్రాయిములను 2 గోత్రాలుగా పరిగణించారు. లేవీయులకు నివసించడానికి పట్టణాలు, వారి పశువులకు, మందలకు, వాటి సమీప భూములు తప్ప ఆ దేశంలో స్వాస్థ్యమేమీ ఇవ్వలేదు. యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన విధంగా చేసి ఇశ్రాయేలీయులు ఆ దేశాన్ని పంచుకున్నారు. కాలేబుకు హెబ్రోను కేటాయించిన యూదా వంశస్థులు గిల్గాలలో యెహోషువ దగ్గరికి వచ్చినప్పుడు కెనజీయుడైన యెఫున్నే కుమారుడు కాలేబు అతనితో ఇలా మనవి చేశాడు. కాదేశు బర్నియాలో దైవజనుడు మోషేతో యెహోవా నన్ను గూర్చి నిన్ను గూర్చి చెప్పిన మాట నీకు తెలుసు. దేశాన్ని వేగు చూడడానికి యెహోవా సేవకుడు మోషే కాదేశు బర్నియాలో నుండి నన్ను పంపినప్పుడు నాకు 40 సంవత్సరాల వయసు. ఎవరికీ భయపడకుండా నేను చూసింది చూసినట్టే అతనికి సమాచారం తెచ్చాను. నాతో వచ్చిన నా సోదరులు ప్రజల హృదయాలు హడలిపోయేలా చేసినా నేను మాత్రం నా దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించాను. ఆ రోజు మోషే నాతో ప్రమాణపూర్వకంగా నీవు నా దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించావు కాబట్టి నీవు అడుగుపెట్టిన భూమి నిశ్చయముగా నీకు నీ సంతానానికి ఎప్పటికీ స్వాస్థ్యంగా ఉంటుంది అన్నాడు. యెహోవా మోషేకు ఆ మాట సెలవిచ్చినప్పటి నుండి ఇశ్రాయేలీయులు అరణ్యములో నడిచిన ఈ 45 సంవత్సరాలు ఆయన చెప్పినట్టే నన్ను సజీవంగా కాపాడాడు. ఇదిగో నాకిప్పుడు 85 సంవత్సరాలు. మోషే నన్ను యుద్ధం చేయడానికి పంపినప్పుడు నాకెంత బలముందో ఈరోజు కూడా అంత బలం ఉంది. యుద్ధం చేయడానికి, రావడానికి, పోవడానికి నాకు ఎప్పటిలాగే బలముంది. కాబట్టి ఆ రోజు యెహోవా వాగ్దానం చేసిన ఈ కొండ ప్రదేశాన్ని నాకు ఇవ్వు. ప్రాకారాలు గల గొప్ప పట్టణాల్లో అక్కడ అనాకీయులు ఉన్న సంగతి నీవు విన్నావు. యెహోవా నాకు తోడై ఉంటాడు కాబట్టి ఆయన చెప్పినట్టు వారి దేశాన్ని స్వాధీనం చేసుకుంటాను. యెహోషువ యెఫున్నే కుమారుడు కాలేబును దీవించి అతనికి హెబ్రోనును స్వాస్థ్యంగా ఇచ్చాడు. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించాడు కాబట్టి హెబ్రోను కాలేబుకు నేటి వరకు స్వాస్థ్యంగా ఉంది. పూర్వం హెబ్రోను పేరు కిరియాతర్బా. అర్బా అనేవాడు అనాకీయుల్లో గొప్పవాడు. అప్పుడు దేశం యుద్ధం లేకుండా ప్రశాంతంగా ఉండేది.
యెహోషువ గ్రంథం 15వ అధ్యాయం. యూదాకు కేటాయించిన సరిహద్దులు. యూదా గోత్రం వారికి వారి వంశాల ప్రకారం చీట్ల వల్ల వచ్చిన వంతు ఎదోము దేశ సరిహద్దు వరకు, అంటే దక్షిణ దిక్కున సీను ఎడారి చిట్టచవరి దక్షిణ భాగం వరకు ఉంది. వారి దక్షిణ సరిహద్దు ఉప్పు సముద్రపు ఒడ్డు నుండి, అంటే దక్షిణంగా ఉన్న అకాతము నుండి వ్యాపించింది.
వారి సరిహద్దు అక్రబీము కొండకు దక్షిణంగా ఎక్కి సీను వరకూ పోయి కాదేశు బర్నియాకు దక్షిణంగా ఎక్కి ఎస్రోను మీదుగా అద్దారు ఎక్కి కర్కయు వైపు తిరిగి అస్మోను గుండా ఐగుప్తు వాగు పక్కగా వెళ్ళింది. ఇది సముద్రం ఒడ్డు వరకూ ఉంది. ఇది వారి దక్షిణ సరిహద్దు. దాని తూర్పు సరిహద్దు యోర్దాను చివరి వరకూ ఉన్న ఉప్పు సముద్రం ఉత్తరదిక్కు. సరిహద్దు యోర్దాను చివర ఉన్న సముద్రాఖాతం మొదలుకుని వ్యాపించింది. ఆ సరిహద్దు బేత్ హొగ్లా వరకూ వెళ్లి బేత్ అరాబాకు ఉత్తరంగా వ్యాపించింది. అక్కడ నుండి ఆ సరిహద్దు రూబేనీయుడైన బొగాను రాయి వరకూ వ్యాపించింది. ఆ సరిహద్దు ఆకోరులోయ నుండి దెబీరు వరకూ వాగుకి దక్షిణ తీరాన ఉన్న అదుమ్మీము కొండ ఎదురుగా ఉన్న గిల్గాలుకు ఉత్తరంగా వ్యాపించింది. ఆ సరిహద్దు ఎన్ షెమేషు నీళ్ల వరకూ వ్యాపించింది. దాని కొన ఎన్ రొగేలు దగ్గర ఉంది. ఆ సరిహద్దు పడమట బెన్ హిన్నోము లోయ గుండా దక్షిణాన యోబోసీయుల పట్టణం వరకు అంటే ఎరెషలేము వరకు వెళ్ళింది. ఆ సరిహద్దు పడమట హిన్నోము లోయకు ఎదురుగా ఉన్న కొండ శిఖరం వరకు వ్యాపించింది. అది ఉత్తర దిక్కున రెఫాయియుల లోయ చివర ఉంది. ఆ సరిహద్దు ఆ కొండ శిఖరము నుండి నెప్తోయా నీల ఊట వరకు వెళ్ళింది. అక్కడ నుండి ఎఫ్రోను కొండ పట్టణాల వరకు వ్యాపించింది. ఆ సరిహద్దు క్రియాత్యారయము అనే బాలా వరకు వెళ్ళింది. ఆ సరిహద్దు పడమరగా బాలా నుండి సెయీరు కొండకు వంపుగా సాగి కెసాలోను అనే యారీము కొండ ఉత్తరపు వైపు దాటి బెత్షెమెషు వరకు దిగి తిమ్నా వరకు వ్యాపించింది. ఆ సరిహద్దు ఎక్రోనుకు ఉత్తరంగా సాగింది. అక్కడ నుండి షిక్రోనుకు చుట్టి వెళ్లి బాలా కొండ దాటి యబ్నాయేలుకు వెళ్ళింది. ఆ సరిహద్దు సముద్రం వరకు వ్యాపించింది. పడమటి సరిహద్దు మహాసముద్రం. వారి వారి వంశాల ప్రకారం యూదాగోత్రం వారి సరిహద్దులివి. యెహోవా యెహోషువాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం యూదాగోత్రం సరిహద్దు లోపల యుపన్నే కుమారుడు కాలేబుకు ఒక వంతు అంటే అనాకీయుల వంశకర్త అర్బా పట్టణాన్ని ఇచ్చాడు. అది హెబ్రోను. షషియి అహిమాను తల్మయి అనే ఆనాకు ముగ్గురు సంతతి వాళ్లను కాలేబు అక్కడ నుండి వెళ్లగొట్టాడు. అక్కడ నుండి అతడు దెబీరు నివాసుల మీదికి వెళ్లాడు. అంతకుముందు దెబీరు పేరు కిరియత్ సేఫరు. కిరియత్ సేఫరును పట్టుకుని దాన్ని కొల్లపెట్టిన వాడికి నా కుమార్తె అక్షాతో పెళ్లి చేస్తాను అని కాలేబు చెబితే కాలేబు సోదరుడు కనాజు కుమారుడు ఒత్నీయేలు దాన్ని పట్టుకున్నాడు. కాబట్టి అతడు తన కుమార్తె అక్షాను అతనికి భారీగా ఇచ్చాడు. ఆమె తన దగ్గరికి వచ్చినప్పుడు తన తండ్రిని కొంత భూమి అడగమని అతనిని ప్రేరేపించింది. ఆమె గాడిద దిగగానే కాలేబు ఆమెతో నీకేం కావాలి అని అడిగాడు. నాకు అనుగ్రహం చూపండి, నీవు నాకు నెగేబు ప్రాంతాన్ని ఇచ్చావు, నీటి మడుగులు కూడా ఇవ్వండి అంది. కాలేబు ఆమెకు ఎగువనున్న మడుగులు పల్లపు మడుగులు ఇచ్చాడు. యూదా వంశస్థుల గోత్రానికి వారి వంశాల ప్రకారం వచ్చిన స్వాస్థ్యం ఇది. యూదాగోత్రం వారికి దక్షిణంగా ఏదోం దేశ సరిహద్దు వైపు వచ్చిన పట్టణాలు కబ్సేయేలు, ఏదేరు, యాగురు, ఖీనా, దిమోనా, ఆదదా, కిదేషు, ఆషోరు, ఇత్సాను, జీపు, తెలేము, బయాలోతు, హాసోరు, హదత్త, కెరీయోతు, ఎస్రోను అనే హాసోరు, అమాము, షేమ, మెలాదా, అషర్, గద్దా, హెస్మోను, బెత్పేలేతు, అషార్, షువలు, బెయర్షిబా, బిజియతియా, బాలా, ఇయా, ఎజేము, ఎల్తోలదు, కెసీలు, హొర్మ, సిక్లాగు, మదన్నా, సన్సనా, లెబాయేతు, సిల్హీము, అయ్యీను, రిమ్మోను అనేవి. వాటి పల్లెలు పోగా ఈ పట్టణాలన్నీ 29. మైదానములో పడమరగా ఎస్తాయేలు, జోరియా, ఆష్నా, జనోహ, ఎన్ గన్నీము, తప్పూయా, ఏనాము, ఎర్మూతు, అదుల్లాము, సోకా, అజేక, సరాయీము, అదీతాయీము, గెదేరోతాయీము అనే గెదరా అనేవి. వాటి పల్లెలు పోగా 14 పట్టణాలు. సెనాను, హదాస, మిగ్దోల్గాదు, దిలాను, మిస్పా, యొక్తాయేలు, లాకీషు, బొస్కతు, ఎగ్లోను, కబ్బోను, లహమ్మాసు, కిత్లేషు, గెదరోతు, బెత్ దాగోను, నయమా, మక్కేదా అనేవి. వాటి పల్లెలు పోగా 16 పట్టణాలు. లిబ్నా, ఎతేరు, అషాను, ఇప్తా, అష్నా, నెసీబు, కెయిలా, అగ్జీబు, మారేషా అనేవి. వాటి పల్లెలు పోగా 9 పట్టణాలు. ఎక్రోను దాని పట్టణాలు, పల్లెలు. ఎక్రోను మొదలుకొని సముద్రం వరకూ అష్డోదు ప్రాంతమంతా దాని పట్టణాలు, పల్లెలు. ఐగుప్తు వాగు వరకూ మహాసముద్రం వరకూ అష్డోదు వాటి పల్లెలు. గాజా ప్రాంతం వరకూ వాటి పట్టణాలు, పల్లెలు. మన్యప్రదేశంలో సామీరు, యత్తీరు, సోకా, దన్నా, దెబీరు అనే కిరియాత్ సన్నా, అనాబు, ఎస్టీమో, అనీము, గోషేను, హొలోను, గిలో అనేవి. వాటి పల్లెలు పోగా 11 పట్టణాలు. అరాబు, దూమా, ఎషాను, యానీము, బేత్ తపూయా, అపేకా, హొంతా, కిరియాతర్బా అనే హెబ్రోను, సియోరు అనేవి. వాటి పల్లెలు పోగా 9 పట్టణాలు. మాయోను, కర్మేలు, జీపు, యుట్ట, ఎజ్రయేలు, యుక్టేయాము, జానోహ, కయీను, గిబియా, తిమ్నా అనేవి. వాటి పల్లెలు పోగా 10 పట్టణాలు. అల్హూలు, బెత్సూరు, గెదోరు, మారాతు, బెత్ అనాతు, ఎల్తేకోను అనేవి. వాటి పల్లెలు పోగా 6 పట్టణాలు. కిరియాత్యారీము అంటే కిరియాత్ బయలు, రబ్బా అనేవి. వాటి పల్లెలు పోగా 2 పట్టణాలు. అరణ్యంలో బేత్ అరాబా, మిద్దీను, సెకాకా, ఉప్పు పట్టణము, నిప్షాను, ఇల్మేలహు, ఎన్గేది అనేవి. వాటి పల్లెలు పోగా 6 పట్టణాలు. యెరూషలేములో నివసించిన యెబూసీయులను యూదా వంశస్థులు తోలివేయలేకపోయారు. కాబట్టి యెబూసీయులు ఈనాటికి యెరూషలేములో యూదా వారితో కలిసి నివసిస్తున్నారు.
యెహోషువ 16 అధ్యాయము. మనష్షే, ఎఫ్రాయిం, యోసేపు సంతతి వారికి వచ్చిన వంతు యెరికో దగ్గర యొర్దాను నుండి తూర్పును ఉన్న యెరికో నీటి ఊటల వరకు, యెరికో నుండి బేతేలు కొండ సీమ వరకూ ఉంది. అది బేతేలు నుండి లూజు వరకు పోయి అతారోతు అర్కేయుల సరిహద్దు వరకూ సాగి కింద బేత్ హోరోను వరకు, గెజేరు వరకు పడమటి వైపుగా ఎప్లీతీయుల సరిహద్దు వరకూ వ్యాపించింది. దాని సరిహద్దు సముద్రం దగ్గర అంతం అయ్యింది. అక్కడ యోసేపు కుమారులు మనష్షే, ఎఫ్రాయిము సంతతి వారు స్వాస్థ్యాన్ని పొందారు. ఎఫ్రాయిమీయుల సరిహద్దు అంటే వారి వంశాల ప్రకారం వారికి ఏర్పడిన సరిహద్దు అతారోతు అద్దారు నుండి ఎగువ బేత్ హోరోను వరకు తూర్పుగా వ్యాపించింది. వారి సరిహద్దు మిక్మేతాతు దగ్గర ఉన్న సముద్రం వరకు పశ్చిమోత్తరంగా వ్యాపించి ఆ సరిహద్దు తానోత్ సిలోహు వరకు తూర్పు వైపుగా చుట్టూ తిరిగి యనోహా వరకు తూర్పున దాని దాటి యనోహా నుండి అతారోతు వరకు, నారా వరకు, ఎరుకోకు తగిలి యొర్దాను దగ్గర అంతమయ్యింది. తప్పుయా మొదలు ఆ సరిహద్దు కానా వాగు వరకు పశ్చిమంగా వ్యాపించింది. అది వారి వంశాల ప్రకారం ఎఫ్రాయిమీయుల గోత్ర స్వాస్థ్యం. ఎఫ్రాయిమీయులకు అక్కడక్కడా ఇవ్వబడిన పట్టణాలు పోతే ఆ పట్టణాలన్నీ, వాటి పల్లెలు మనిషీయుల స్వాస్థ్యంలో ఉన్నాయి. అయితే గెజేరులో నివసించిన కనానీయులను వారు వెళ్లగొట్టలేదు. ఇప్పటి వరకు ఆ కనానీయులు ఎఫ్రాయిమీయుల మధ్య నివసిస్తూ వారికి దాస్యం చేస్తూ ఉన్నారు. యెహోషువ గ్రంథం 17 అధ్యాయం. మనష్షే యోసేపు పెద్ద కుమారుడు కాబట్టి అతని గోత్రానికి అంటే మనష్షే పెద్ద కుమారుడు గిలాదు దేశాధిపతి అయిన మాకీరుకు చెట్ల వలన వంతు వచ్చింది. అతడు యుద్ధవీరుడు కాబట్టి అతనికి గిలాదు, బాషాను వచ్చాయి. మనిషీయుల్లో మిగిలిన వారికి అంటే అబీయజేరీయులకు, హెలాకీయులకు, అశ్రీయులకు, షికీమీయులకు, ఎపీరీయులకు, షమీధీయులకు వారి వారి వంశాల ప్రకారం వంతు వచ్చింది. వారి వంశాలను బట్టి యోసేపు కుమారుడు మనష్షే మగ సంతానమిది. మనష్షే మునిమనముడు, మాకీరు ఇనుమనముడు, గిలాదు మనముడు, హెపేరు కుమారుడు అయిన సెలోపెహదుకు కూతుర్లేగాని కుమారులు పుట్టలేదు. అతని కూతుర్ల పేర్లు మహలా, నోయా,
హొగ్లా, మిల్కా, తిర్షా వారు యాజకుడైన ఎలియాజరు నూను కుమారుడు యెహోషువ ప్రధానుల దగ్గరికి వచ్చి, మా సోదరుల మధ్య మాకు స్వాస్థ్యమివ్వాలని యెహోవా మోషేకు ఆజ్ఞాపించాడు అని చెప్పారు. కాబట్టి యెహోషువ యెహోవా సెలవిచ్చినట్టుగా వారి తండ్రి సోదరులతో బాటు వారికి స్వాస్థ్యం ఇచ్చాడు. కాబట్టి యొర్దాను అవతల ఉన్న గిలాదు బాసానులు కాక మనిషీయులకు 10 వంతులు హెచ్చుగా వచ్చాయి. ఎందుకంటే మనిషీయుల స్త్రీ సంతానం వారి పురుష సంతానం స్వాస్థ్యం పొందాయి. గిలాదు దేశం మిగతా మనిషీయులకు స్వాస్థ్యం అయ్యింది. మనిషీయుల సరిహద్దు ఆసేరు నుండి సెకేముకు తూర్పుగా ఉన్న మిక్మేతా వరకు దక్షిణాన ఎంతాపూయా నివాసుల వైపుకు వ్యాపించింది. తప్పూయా భూభాగం మనిషీయులది. అయితే మనిషీయుల సరిహద్దులోని తప్పూయా పట్టణం ఎఫ్రాయిమీయులది అయ్యింది. ఆ సరిహద్దు కానా వాగు వరకు ఆ వాగుకు వ్యాపించింది. వాగుకు దక్షిణాన ఉన్న మనిషీయుల పట్టణాలు దగ్గరి ప్రాంతం ఎఫ్రాయిమీయులకు సంక్రమించింది. అయితే మనిషీయుల సరిహద్దు ఆ వాగుకు ఉత్తరంగా సముద్రం వరకు వ్యాపించింది. దక్షిణ భూమి ఎఫ్రాయిమీయులకు ఉత్తర భూమి మనిషీయులకు వచ్చింది. సముద్రం వారి సరిహద్దు. ఉత్తరం వైపున అది అషేరీయుల సరిహద్దుకు, తూర్పు వైపున ఇస్సాకారీయుల సరిహద్దుకు ఆనుకుని ఉంది. ఇస్సాకారీయుల ప్రదేశములో, అషేరీయుల ప్రదేశములో బేత్ షెయాను దాని గ్రామాలు, ఇబ్లాయాము దాని గ్రామాలు, దోరు నివాసులు దాని గ్రామాలు, ఎందోరు నివాసులు దాని గ్రామాలు, తానాకు నివాసులు దాని గ్రామాలు, మెగుద్దో నివాసులు దాని గ్రామాలు, అంటే 3 కొండల ప్రదేశం మనిషీయులకు వచ్చింది. కనానీయులు ఆ దేశంలో నివసించాలని గట్టిగా ప్రయత్నించారు. కాబట్టి మనిషీయులు ఆ పట్టణాలను స్వాధీనపరచుకోలేకపోయారు. ఇశ్రాయేలీయులు బలవంతులైన తరువాత వారు కనానీయులతో వెట్టి చాకరీ చేయించుకున్నారు. కాని వారి దేశాన్ని మాత్రం పూర్తిగా స్వాధీనపరచుకోలేదు. అప్పుడు యోసేపు వంశపు వారు యెహోషువతో, మాకు 1 చీటీతో 1 వంతే స్వాస్థ్యంగా ఇచ్చావేంటి? మేము గొప్ప జనం గదా, ఇంతవరకు యెహోవా మమ్మల్ని దీవించాడు అని మనవి చేశారు. యెహోషువ వారితో, మీరు గొప్ప జనం కాబట్టి ఎఫ్రాయిమీయుల కొండ ప్రాంతం మీకు ఇరుకుగా ఉంటే మీరు అడవికి పోయి అక్కడ పెరిజీయులు రెఫాయియులు ఉన్న ప్రదేశానికి వెళ్ళి అడవి నరుక్కుని అక్కడ ఉండండి అన్నాడు. అందుకు యోసేపు వంశం వారు, ఆ కొండ ప్రాంతం మాకు చాలదు, లోయ ప్రాంతంలో ఉంటున్న కనానీయులందరికీ, అంటే బేత్ షయానులో దాని గ్రామాల్లో, ఇజ్రాయేలు లోయలో ఉన్నవాళ్లకు ఇనుప రథాలు ఉన్నాయి అన్నారు. అప్పుడు యెహోషువ యోసేపు సంతతి వారైన ఎఫ్రాయిమీయులను మనిషీయులను చూసి, మీరు ఒక గొప్ప జనం, మీది గొప్ప బలం, మీకు 1 వాటా మాత్రమే ఉండకూడదు, ఆ కొండ మీదే, అది అడవి కాబట్టి మీరు దాన్ని నరికి స్వాధీనం చేసుకోవాలి. కనానీయులకు ఇనుపు రథాలున్నా వాళ్ళు బలవంతులైనా మీరు వారిని వెళ్ళగొట్టగలరు అన్నాడు. యెహోషువ గ్రంథం 18వ అధ్యాయము. మిగిలిన భూభాగాల పంపకం. ఇశ్రాయేలీయులు ఆ దేశాన్ని స్వాధీనపరుచుకున్న తరువాత వారంతా సిలోహులో సమావేశమై అక్కడ ప్రత్యక్షపు గుడారం వేశారు. ఇశ్రాయేలీయుల్లో స్వాస్థ్యం ఇంకా దొరకని 7 గోత్రాలు మిగిలాయి. ఇశ్రాయేలీయులతో ఇలా అన్నాడు, మీ పూర్వీకుల దేవుడైన యెహోవా మీకిచ్చిన దేశాన్ని స్వాధీనం చేసుకోవడానికి వెళ్లకుండా ఎంతకాలం వ్యర్థంగా గడుపుతారు? ఒక్కొక్క గోత్రానికి 1 గురిని మీరు నియమించుకుంటే నేను వారిని పంపిస్తాను. వారు బయలుదేరి దేశం అంతటా తిరుగుతూ వివిధ స్వాస్థ్యాల ప్రకారం దాని వివరాలను రాసి నా దగ్గరకు తీసుకురావాలి. వాళ్ళు దాన్ని 7 భాగాలుగా చేయాలి. యూదావారు దక్షిణం వైపు వారి భూభాగంలో ఉండిపోవాలి. యోసేపు వంశం వాళ్ళు ఉత్తరం వైపు తమ భూభాగంలో ఉండిపోవాలి. మీరు 7 వంతులుగా దేశ వివరాన్ని రాసి నా దగ్గరికి తీసుకురావాలి. నేనిక్కడ మన దేవుడైన యెహోవా సమక్షంలో మీకోసం చీట్లు వేస్తాను. లేవీయులకు మీ మధ్య ఏ వాటా ఉండదు. యెహోవాకు యాజకత్వం చేయడమే వారి స్వాస్థ్యం. గాదు, రూబేను, మనిస్సే అర్ధగోత్రం యొర్దాను అవతల తూర్పు వైపున స్వాస్థ్యాన్ని పొందారు. ఈ మనుషులు బయలుదేరి వెళ్ళిపోయారు. దేశ వివరాలు రాయడానికి వెళ్తున్న వారితో యెహోషువ, మీరు వెళ్ళి దేశమంతా తిరిగి దాని వివరం రాసి నా దగ్గరికి తిరిగి రండి. అప్పుడు నేను సిలోహులో యెహోవా సమక్షంలో మీకోసం చీట్లు వేస్తాను అన్నాడు. వారు వెళ్ళి దేశమంతా తిరిగి 7 భాగాలుగా పట్టణాల ప్రకారం వివరాలను పుస్తకములో రాసి సిలోహు శిబిరంలో ఉన్న యెహోషువ దగ్గరికి వచ్చారు. వారి కోసం యెహోషువ సిలోహులో యెహోవా సమక్షంలో చీట్లు వేశాడు. వారి వాటాల ప్రకారం ఇశ్రాయేలీయులకు ఆ దేశాన్ని పంచిపెట్టాడు. బెన్యామీనీయులకు వచ్చిన భూభాగం. బెన్యామీనీయులకు గోత్రానికి వారి వంశాల ప్రకారం వాటా వచ్చింది. వారి వాటా సరిహద్దు యూదా వంశస్థుల సరిహద్దుకు, యోసేపు వంశస్థుల సరిహద్దుకు మధ్య ఉంది. ఉత్తరంగా వారి సరిహద్దు యొర్దాను మొదలు ఎరికోకు ఉత్తరంగా పోయి పడమటి వైపుకు కొండసీమ మీదుగా వెళ్లి బెతావెను అరణ్యం దగ్గర అంతం అయ్యింది. అక్కడ నుండి ఆ సరిహద్దు లూజు వైపున అంటే బేతేలు అనే లూజు దక్షిణంగా సాగి కింది బెత్ హోరోనుకు దక్షిణంగా కొండమీది అతారోతు అద్దారు వరకు వెళ్ళింది. అక్కడ నుండి దాని సరిహద్దు దక్షిణంగా బెత్ హోరోనుకు ఎదురుగా ఉన్న కొండ నుండి పడమరగా తిరిగి అక్కడ నుండి దక్షిణం వైపున యూదా వంశస్థుల పట్టణమైన కిరియత్బాలు అనే కిరియాత్యారీము వరకు వెళ్ళింది. అది పడమటి సరిహద్దు. దక్షిణము వైపు కిరియాత్యారీము కొన నుండి దాని సరిహద్దు పడమరగా నెప్తోయ నేల ఊట వరకు సాగి ఉత్తరము వైపు రెఫాయియుల లోయలో ఉన్న బెన్ హిన్నోము లోయ ఎదురుగా ఉన్న కొండ పక్క నుండి దక్షిణంగా బెన్ హిన్నోము లోయ గుండా యోబూసీయుల ప్రదేశం వరకు సాగి ఎన్ రొగేలు వరకు వెళ్ళింది. అది ఉత్తరంగా ఎన్ షెమేషు వరకు వ్యాపించింది. అదుమ్మీముకు ఎక్కుచోటికి ఎదురుగా ఉన్న గెలీలోతు వరకు సాగి రూబేనీయుడన బోహాను రాతి దగ్గర దిగింది. అది ఉత్తరము వైపు మైదానానికి ఎదురుగా వ్యాపించి అరాబా వరకు దిగి అక్కడ నుండి ఆ సరిహద్దు ఉత్తరంగా బెత్ హొగ్లా వరకు వెళ్ళింది. అక్కడ నుండి ఆ సరిహద్దు యొర్దాను దక్షిణంగా ఉప్పు సముద్రం ఉత్తర అఖాతం దగ్గర అంతమయ్యింది. ఇది దక్షిణ సరిహద్దు. తూర్పు వైపున యొర్దాను దానికి సరిహద్దు. దాని చుట్టూ ఉన్న సరిహద్దుల ప్రకారం బెన్యామీను ప్రజలకు వారి వంశాల ప్రకారం సక్రమించిన స్వాస్థ్యం ఇది. బెన్యామీనీయుల గోత్రానికి వారి వంశాల ప్రకారం కలిగిన పట్టణాలు ఏవంటే ఎరుకో, బేత్ హొగ్లా, ఎమిక్కేసీను, బేత్ అరాబా, సెమరాయిము, బేతేలు, అవీము, పారా, ఒహ్ప్రా, కెఫార్, అమ్యోని, ఒప్ని, గెబా అనేవి. వాటి పల్లెలు కాక 12 పట్టణాలు. గిబియోను, రామా, బెయిరోతు, మిస్పే, కెపీరా, మోసా, రెకేము, ఇర్పయేలు, తరలా, సేలా, ఎలేపు, ఎరుషులేము అనే ఎబోసు, గిబియా, కిరియాతు అనేవి. వాటి పల్లెలు పోతే 14 పట్టణాలు. వారి వంశాల ప్రకారం ఇది బెన్యామీను ప్రజలకు కలిగిన స్వాస్థ్యం. యెహోషువ గ్రంథం 19 అధ్యాయము. సిమ్యోను గోత్రం వారికి వచ్చిన భూభాగం. 2 చీటి సిమ్యోనుకు, అంటే వారి వంశాల ప్రకారం సిమ్యోను గోత్రికులకు వచ్చింది. వారి స్వాస్థ్యం యూదా వంశస్థుల స్వాస్థ్యం మధ్య ఉంది. వారి స్వాస్థ్యం ఏమిటంటే బెయేర్షెబా, సెబా, మెలాదా, అజర్షువాలు, బాలా, ఎజేము, ఎల్తోలదు, బేతూలు, హోర్మా, సిక్లాగు, బేత్ మార్కాబోదు, అజుర్షా, బెత్లబాయేతు, షారోహెను అనేవి. వాటి పల్లెలు కాకుండా 13 పట్టణాలు. అయీను, రిమ్మోను, ఎతేరు, ఆషాను అనేవి. వాటి పల్లెలు కాకుండా 4 పట్టణాలు. దక్షిణంగా రామతు అనే బాలత్పయ్యేరు వరకు ఆ పట్టణాల చుట్టూ ఉన్న పల్లెలన్నీ ఇవి. సిమ్యోను గోత్రం వారి వంశాల ప్రకారం కలిగిన స్వాస్థ్యం. సిమ్యోను వారి స్వాస్థ్యం యూదావారి ప్రదేశాల్లోనే ఉంది. ఎందుకంటే యూదావారి భాగం వారికి ఎక్కువయింది కాబట్టి వారి స్వాస్థ్యములోనే సిమ్యోను గోత్రం వారికి కూడా స్వాస్థ్యం వచ్చింది. జెబులోను గోత్రం వారికి వచ్చిన భూభాగం. 3 చీటి వారి వంశం ప్రకారం జెబులోను గోత్రం వారికి వచ్చింది. వారి స్వాస్థ్యం సరిహద్దు సారీదు వరకు వెళ్ళింది. వారి సరిహద్దు పడమటి వైపు మళ్లీ వరకు దబ్బసతు వరకు సాగి యుక్నేయాముకు ఎదురుగా ఉన్న వాగు వరకు వ్యాపించి సారీదు నుండి తూర్పుగా కిస్లోతాబోరు సరిహద్దు వరకు దాబేరతు నుండి యూపియాకు ఎక్కింది. అక్కడ నుండి తూర్పుగా గితాహెపెరుకు ఇత్కాచీను వరకు సాగి రిమ్మోను వరకు వెళ్లి నేయా వైపు తిరిగింది. దాని సరిహద్దు హన్నాతోను వరకూ ఉత్తరం వైపు చుట్టుకుని అక్కడ నుండి ఇస్తాయేలు లోయలో అంతమయ్యింది. వాటి పల్లెలు కాక కట్టాతు, నహలాలు, సిమ్రోను, ఇదలా, బెత్లహేము అనే 12 పట్టణాలు. ఆ పట్టణాలు వాటి పల్లెలు వారి వంశాల ప్రకారం జెబులోను గోత్రం వారికి కలిగిన స్వాస్థ్యం, ఇస్సాకారు గోత్రం వారికి వచ్చిన భూభాగం. 4వ చీటి వారి వంశం ప్రకారం ఇస్సాకారు గోత్రం వారికి వచ్చింది. వారి సరిహద్దు ఇజ్రాయేలు, కెసుల్లోతు, షునేము, అపరాయేము, షియోను, అనహారాతు, రబ్బీతు, కిష్యోను, అబేను, రెమేతు, ఎన్గన్నీము, ఎన్హద్దా, బెత్పెషెను అనే ప్రదేశాల వరకు వెళ్ళి తాబోరు, షహచీమా, బెత్షెమెసు చేరి యోర్దాను దగ్గర అంతమయ్యింది. వాటి పల్లెలు గాక 13 పట్టణాలు వారికి వచ్చాయి. అవి వాటి పల్లెలతో కూడా వారి వంశాల ప్రకారం ఇస్సాకారు గోత్రానికి కలిగిన స్వాస్థ్యం, ఆషేరు గోత్రం వారికి వచ్చిన భూభాగం. 5వ చీటి వారి వంశం ప్రకారం ఆషేరు గోత్రం వారికి వచ్చింది. వారి సరిహద్దు హెల్కతు, హాలి, బెతేను, అక్షాపు, అలిమ్మేలేకు, అమాదు, మిషియలు, పడమటగా అది కర్మేలు షిహర్లీబాతు వరకు వెళ్లి తూర్పు వైపు బెత్ దాగోను వరకు తిరిగి జెబులోను ప్రదేశాన్ని యఫ్తాయేలు లోయ దాటి బెతేముకు, నెయ్యేలుకు ఉత్తరంగా వెళ్తూ ఎడమవైపు అది కాబూలు వరకు హెబ్రోను, రహబు, అమ్మోను, కానా, పెద్ద సీదోనుల వరకు వెళ్ళింది. అక్కడ నుండి ఆ సరిహద్దు రామా వైపు తిరిగి తూరు అనే ప్రాకార పట్టణం వరకు వెళ్ళింది. అక్కడ నుండి హొసాకు మళ్ళి సముద్రం తీరాన ఉన్న అజ్జీబు దగ్గర అంతమయ్యింది. ఉమ్మా, అపేకు, రెహబు వాటి పల్లెలతో కూడా ఇవి 22 పట్టణాలు. వాటి పల్లెలతో కూడా ఆ పట్టణాలు వారి వంశాల ప్రకారం ఆషేరు గోత్రం వారికి కలిగిన స్వాస్థ్యం, నఫ్తాలి గోత్రం వారికి వచ్చిన భూభాగం. 6వ చీటి వారి వంశం ప్రకారం నఫ్తాలి గోత్రం వారికి వచ్చింది. వారి సరిహద్దు హెలేపు, జైనన్నీము దగ్గర ఉన్న సింధూరు వృక్షం నుండి అదామీనీకప్కు, యబ్నేలు వెళ్లి లక్కూము వరకు సాగింది. అక్కడ నుండి పడమరగా అజన్నత్తాబోరుకు వెళ్లి అక్కడ నుండి హొక్కూకు వరకు సాగింది. దక్షిణం వైపు జెబులోను పడమట ఆషేరు దాటి తూర్పున యోర్ధాను నది దగ్గర యూదా సరిహద్దు తాకింది. ప్రాకారాలున్న పట్టణాలు ఏవంటే జిద్దీము, జేరు, హమ్మాతు, రక్కతు, కిన్నేరతు, అదామా, రామా, అషోరు, కెదేషు, ఎద్రయి, ఏన్ అషోరు, ఇరోను, మిగ్ధాలేలు, హెరేము, కేత్నాతు, బెత్షేమిషు అనేవి. వాటి పల్లెలు గాక 19 పట్టణాలు. ఆ పట్టణాలు వాటి పల్లెలు వారి వంశాల ప్రకారం నఫ్తాలి గోత్రానికి కలిగిన స్వాస్థ్యం, దాను గోత్రం వారికి వచ్చిన భూభాగం. 7వ చీటి వారి వంశం ప్రకారం దాను గోత్రం వారికి వచ్చింది. వారి స్వాస్థ్యం సరిహద్దు జోరియా, ఎస్తాయేలు, ఇర్షామిషు, సెయల్బీను, అయ్యలోను, యతా, ఏలోను, తిమ్నా, ఎక్రోను, ఎత్తికే, గిబ్బేతోను, బాలత, యహోదు, బెనేబెరకు, గాత్ రిమ్మోను, మేయర్కోను, రక్కోను, యాపో ముందున్న ప్రాంతం. దాను గోత్రం వారి భూభాగం ఈ సరిహద్దుల నుండి అవతలకు వ్యాపించింది. దాను గోత్రం వారు బయలుదేరి లెషేము మీద యుద్ధం చేసి దాన్ని జయించి కత్తితో దాని నివాసులను చంపి దాన్ని స్వాధీనం చేసుకుని దానిలో నివసించి తమ పూర్వీకుడు దాను పేరుతో లెషేముకు దాను అనే పేరు పెట్టారు. వాటి పల్లెలు గాక ఈ పట్టణాలు వారి వంశాల ప్రకారం దాను గోత్రానికి కలిగిన స్వాస్థ్యం, యెహోషువాకు వచ్చిన భూభాగం. సరిహద్దుల ప్రకారం ఆ దేశాన్ని స్వాస్థ్యంగా పంచిపెట్టడం ముగించిన తరువాత ఇశ్రాయేలీయులు నూను కుమారుడు యెహోషువాకు స్వాస్థ్యం ఇచ్చారు. యెహోవా ఆజ్ఞను అనుసరించి అతడు అడిగిన పట్టణాన్ని అంటే ఎఫ్రాయిము కొండ ప్రదేశములో ఉన్న తిమ్నేతెరహును వారు అతనికి ఇచ్చారు. అతడు ఆ పట్టణాన్ని కట్టించి దానిలో నివసించాడు. యాజకుడైన ఎలియాజరు నూను కుమారుడు యెహోషువా ఇశ్రాయేలు గోత్రాల పూర్వీకుల కుటుంబాల్లో ముఖ్యులను సిలోహులో ఉన్న ప్రత్యక్షపు గుడారం దగ్గర యెహోవా సమక్షంలో చెట్లవేసి పంపకం చేసిన స్వాస్థ్యాలివి. అప్పుడు వాళ్ళు దేశాన్ని పంచిపెట్టడం ముగించారు. యెహోషువ గ్రంథం 20వ అధ్యాయము. శరణార్థుల నగరాలు. యెహోవా యెహోషువతో ఇలా చెప్పాడు, నీవు ఇశ్రాయేలీయులతో ఈ విధంగా చెప్పాలి, తెలియక పొరపాటున ఎవరినైనా చంపిన హంతకుడు పారిపోడానికి నేను మోషే ద్వారా మీతో పలికించిన ఆశ్రయ పట్టణాలు మీరు ఏర్పరచుకోవాలి. హత్య విషయమై ప్రతిహత్య చేసేవాడు రాకుండా అవి మీకు ఆశ్రయ పట్టణాలవుతాయి. ఒకడు ఆ పట్టణాల్లో ఒకదానికి పారిపోయి ఆ పట్టణం ద్వారం దగ్గర నిలబడి ఆ పట్టణపు పెద్దలు వినేలా తన సంగతి చెప్పిన తరువాత వారు పట్టణంలోకి అతనిని చేర్చుకుని తమ దగ్గర నివసించడానికి స్థలమివ్వాలి. హత్య విషయంలో ప్రతిహత్య చేసేవాడు అతనిని తరిమితే అతని చేతికి ఆ నరహంతకుని అప్పగించకూడదు, ఎందుకంటే అతడు పొరపాటున తన పొరుగువాని చంపాడు గాని అంతకు మునుపు వాని మీద పగబట్టలేదు. అతడు సమాజం ముందు విచారణకు నిలబడే వరకూ ఆ రోజుల్లో ఉన్న యాజకుడు చనిపోయే వరకూ ఆ పట్టణములోనే నివసించాలి. తరువాత ఆ నరహంతకుడు ఏ పట్టణము నుండి పారిపోయాడో ఆ పట్టణములోని తన ఇంటికి తిరిగి రావాలి. అప్పుడు వాళ్ళు గలీలీలోని నఫ్తాలీ కొండ ప్రదేశములో ఉన్న కెదేషు, ఎఫ్రాయిము కొండ ప్రదేశములోని సెకేం, యూదాకొండ ప్రదేశములోని హెబ్రోను అనే కిరియాతర్బాను ప్రతిష్ఠించారు. తూర్పువైపున యొర్దాను అవతల ఎరుకో దగ్గర రూబేను గోత్రము నుండి మైదానం మీద ఉన్న అరణ్యములోని బెసేరు, గాదు గోత్రము నుండి గిలాదులోని రామోతు, మనిషే గోత్రము నుండి బాసానులోని గొలానులను నియమించారు. పొరపాటున ఒకడిని చంపినవాడు అక్కడికి పారిపోయి హత్య విషయమే ప్రతిహత్య చేసేవాడు చంపకుండా ఉండేలా సమాజం ముందు నిలబడే వరకు ఇశ్రాయేలీయులందరికీ వారి మధ్య నివసించే పరదేశులకు నియమించిన పట్టణాలు ఇవి. యెహోషువ గ్రంథం 21వ అధ్యాయము. లేవీయుల పట్టణాలు. లేవీయుల వంశపు పెద్దలు యాజకుడు ఎలియాజరు దగ్గరికి, నూను కుమారుడు యెహోషువ దగ్గరికి, ఇశ్రాయేలీయుల గోత్రాల కుటుంబాల పెద్దల దగ్గరికి వచ్చారు. అప్పుడు వారు కనాను దేశములోని సిలోహులో వారిని కలిసి, మేము నివసించడానికి పట్టణాలను, మా పశువులకు పచ్చిక మైదానాలను ఇవ్వాలని యెహోవా మోషే ద్వారా ఆజ్ఞాపించాడు అన్నారు. ఇశ్రాయేలీయులు యెహోవా మాట ప్రకారం తమ స్వాస్థ్యములో ఆ పట్టణాలను, వాటి పచ్చిక మైదానాలను లేవీయులకు ఇచ్చారు. కహతీయుల వంశాల చీటీ వచ్చింది. లేవీయుల్లో యాజకుడైన అహరోను వంశం వారికి యూదా, సిమ్యోను, బెన్యామీను గోత్రాల స్వాస్థ్యాల నుండి చెట్ల వలన 13 పట్టణాలు వచ్చాయి. మిగిలిన కహతీయులకు ఎఫ్రాయిము, దాను, మనిషే అర్ధగోత్ర కుటుంబాల నుండి చెట్ల వలన 10 పట్టణాలు వచ్చాయి. గెర్షోనీయులకు ఇస్సాకారు, ఆషేరు, నఫ్తాలి, బాషానులో ఉన్న మనిషే అర్ధగోత్ర కుటుంబాల నుండి చెట్ల వలన 13 పట్టణాలు వచ్చాయి. మోరారీయులకు రూబేను, గాదు, జెబులోను గోత్రాల నుండి 12 పట్టణాలు వచ్చాయి. యెహోవా మోషే ద్వారా ఆజ్ఞాపించిన ప్రకారం ఇశ్రాయేలీయులు చీట్లు వేసి ఆ పట్టణాలను, పచ్చిక మైదానాలను లేవీయులకు ఇచ్చారు. యూదా, సిమ్యోను గోత్రాల్లో ఈ కింద చెప్పిన పట్టణాలను వారికిచ్చారు. వాటిని లేవీయులైన అహరోను వంశములోని కహతీయుల కుటుంబాలకు ఇచ్చారు, ఎందుకంటే మొదట పడిన చీటీ ప్రకారం వంతు వారిది. యూదా కొండసీమలో వారికి కిరియాతర్బా అంటే హెబ్రోను, అర్బా ఆనాకు తండ్రి, దాని చుట్టూ ఉన్న పచ్చిక మైదానాలు ఇచ్చారు. అయితే ఆ పట్టణ పొలాలు, దాని పల్లెలు యెఫున్నె కుమారుడు కాలేబుకు ఆస్తిగా ఇచ్చారు. హత్య చేసిన వారికి ఆశ్రయ పట్టణంగా ఉన్న హెబ్రోను, దాని పచ్చిక మైదానాలు యాజకుడైన అహరోను సంతానపు వారికి ఇచ్చారు. లిబ్నా, దాని పచ్చిక మైదానాలను, యత్తీరు, దాని పచ్చిక మైదానాలను, ఎస్టేమోయ, దాని పచ్చిక మైదానాలను, హొలోను, దాని పచ్చిక మైదానాలను, దెబేరు, దాని పచ్చిక మైదానాలను, అయిని, దాని పచ్చిక మైదానాలను, యుట్టయు, దాని పచ్చిక మైదానాలను, బెత్సేమిసు, దాని పచ్చిక మైదానాలను, అంటే ఆ రెండు గోత్రాల నుండి 9 పట్టణాలను ఇచ్చారు. బెన్యామీను గోత్రము నుండి 4 పట్టణాలను, అంటే గిబియోను, దాని పచ్చిక మైదానాలను, గెబను, దాని పచ్చిక మైదానాలను, అనాతోతు, దాని పచ్చిక మైదానాలను, అల్మోను, దాని పచ్చిక మైదానాలను ఇచ్చారు. యాజకులైన అహరోను వంశం వారి పట్టణాలన్నీ వాటి పచ్చిక మైదానాలు పోతే 13 పట్టణాలు. కహతీయుల వంశపు వారైన లేవీయులకు అంటే కహతు వంశంలో మిగిలిన వారికి చెట్ల ద్వారా ఎఫ్రాయిము గోత్రం నుండి పట్టణాలు వచ్చాయి. 4 పట్టణాలను అంటే ఎఫ్రాయిమీయుల కొండ ప్రాంతంలో అనాలోచితముగా హత్య చేసిన వారికి ఆశ్రయ పట్టణముగా ఉన్న సెకేం, దాని పచ్చిక మైదానాలను, గెజేరు, దాని పచ్చిక మైదానాలను, కిప్షాయిం, దాని పచ్చిక మైదానాలను, బెత్ హోరును, దాని పచ్చిక మైదానాలను వారికిచ్చారు. దాను గోత్రము నుండి 4 పట్టణాలను అంటే ఎత్తేకేను, దాని పచ్చిక మైదానాలను, గిబ్బేతోను, దాని పచ్చిక మైదానాలను, అయ్యాలోను, దాని పచ్చిక మైదానాలను, గత్రిమ్మోను, దాని పచ్చిక మైదానాలను వారికిచ్చారు. 2 పట్టణాలు అంటే మనిషే అర్ధగోత్ర కుటుంబాల నుండి తానాకు, దాని పచ్చిక మైదానాలను, గత్రిమ్మోను, దాని పచ్చిక మైదానాలను ఇచ్చారు. వాటి పచ్చిక మైదానాలు గాక కహతు సంబంధుల్లో మిగిలిన వారికి వచ్చిన పట్టణాలన్నీ 10. లేవీయుల వంశాల్లో గెర్షోనీయులకు 2 పట్టణాలను అంటే అనాలోచితంగా హత్య చేసిన వారికి ఆశ్రయ పట్టణంగా ఉన్న బాషానులోని గోలాను, దాని పచ్చిక మైదానాలను, బెయిస్టారా, దాని పచ్చిక మైదానాలను ఇచ్చారు. ఇస్సాకారు గోత్రము నుండి 4 పట్టణాలను అంటే కిష్యోను, దాని పచ్చిక మైదానాలను, దాబేరతు, దాని పచ్చిక మైదానాలను, ఎర్నోతు, దాని పచ్చిక మైదానాలను, ఎన్గన్నీము, దాని పచ్చిక మైదానాలను ఇచ్చారు. ఆషేరు గోత్రము నుండి 4 పట్టణాలను అంటే మిషేయాలు, దాని పచ్చిక మైదానాలను, అబ్దోను, దాని పచ్చిక మైదానాలను, హెల్కతు, దాని పచ్చిక మైదానాలను, రహబు, దాని పచ్చిక మైదానాలను ఇచ్చారు. నఫ్తాలి గోత్రము నుండి 3 పట్టణాలను అంటే అనాలోచితంగా హత్య చేసిన వారికి ఆశ్రయ పట్టణముగా ఉన్న గలిలయాలోని కెదేషు, దాని పచ్చిక మైదానాలను, హమ్మత్తోరు, దాని పచ్చిక మైదానాలను, కర్తాను, దాని పచ్చిక మైదానాలను ఇచ్చారు. వారి వంశాల ప్రకారం గెర్షోనీయుల పట్టణాలన్నీ వాటి పచ్చిక మైదానాలు కలుపుకుని 13 పట్టణాలు. లేవీయుల్లో మిగిలిన మొరారీయుల వంశాలకు జెబూలూను గోత్రాల నుండి 4 పట్టణాలను అంటే యక్నేయాము, దాని పచ్చిక మైదానాలను, కర్త, దాని పచ్చిక మైదానాలను, దిమ్న, దాని పచ్చిక మైదానాలను, నహలాలు, దాని పచ్చిక మైదానాలను ఇచ్చారు. రూబేను గోత్రము నుండి 4 పట్టణాలను అంటే బెసేరు, దాని పచ్చిక మైదానాలను, యాహాసు, దాని పచ్చిక మైదానాలను, కెదేమోతు, దాని పచ్చిక మైదానాలను, మెఫాతు, దాని పచ్చిక మైదానాలను ఇచ్చారు. గాదు గోత్రము నుండి 4 పట్టణాలను అంటే హత్య చేసిన వారికి ఆశ్రయ పట్టణముగా ఉన్న గిలాదులోని రామోతు, దాని పచ్చిక మైదానాలను, మహనయీము, దాని పచ్చిక మైదానాలను, ఎష్బోను, దాని పచ్చిక మైదానాలను, యాజేరు, దాని పచ్చిక మైదానాలను ఇచ్చారు. వారి వారి వంశాల ప్రకారం అంటే లేవీయుల మిగిలిన వంశాల ప్రకారం అవన్నీ మొరారీయులకు వచ్చిన పట్టణాలు. చీటీ ద్వారా వారికి వచ్చిన పట్టణాలు 12. ఇశ్రాయేలీయుల స్వాస్థ్యంలో వాటి పల్లెలుగాక లేవీయుల పట్టణాలన్నీ 48. ఆ పట్టణాలన్నిటికీ పచ్చిక మైదానాలు ఉన్నాయి. ఆ పట్టణాలన్నీ అలాగే ఉన్నాయి. యెహోవా ప్రమాణం చేసి ఇశ్రాయేలీయుల పూర్వీకులకిస్తానని చెప్పిన దేశమంతా ఆయన ఇశ్రాయేలీయులకు అప్పగించాడు. వాళ్ళు దాన్ని స్వాధీనపరుచుకుని దానిలో నివసించారు. యెహోవా వారి పూర్వీకులతో ప్రమాణం చేసిన వాటన్నిటి ప్రకారం అన్ని వైపులా వారికి విశ్రాంతి కలగజేశాడు. యెహోవా వారి శత్రువులందరినీ వారికి అప్పగించాడు. కాబట్టి వాళ్ళల్లో ఒక్కడు కూడా ఇశ్రాయేలీయుల ముందు నిలబడలేకపోయారు. యెహోవా ఇశ్రాయేలీయులకు ఇచ్చిన మాటలన్నిటిలో ఏదీ తప్పలేదు, అన్నీ నెరవేరాయి. యెహోషువ గ్రంథం 22వ అధ్యాయము. తూర్పు గోత్రికులు స్వస్థలానికి తిరిగి రావడం. యెహోషువ రూబీనీయులను, గాదీయులను, మనిషే అర్ధగోత్రపు వారిని పిలిపించి వారితో ఇలా అన్నాడు, యెహోవా సేవకుడైన మోషే మీకు ఆజ్ఞాపించినదంతా మీరు చేశారు. నేను మీకాజ్ఞాపించిన వాటన్నిటి విషయంలో నా మాట విన్నారు. ఇన్ని రోజుల నుండి ఇప్పటి వరకు మీరు మీ సోదరులను విడిచిపెట్టకుండా మీ దేవుడైన యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారం చేశారు. ఇప్పుడు మీ దేవుడైన యెహోవా మీ సోదరులకు వాగ్దానం చేసిన ప్రకారం వారికి నెమ్మది కలగజేశాడు. కాబట్టి మీరిప్పుడు యెహోవా సేవకుడు మోషే యొర్దాను అవతల మీకు స్వాస్థ్యంగా ఇచ్చిన ప్రాంతంలోని మీ నివాసాలకు తిరిగి వెళ్ళండి. అయితే మీ పూర్ణ హృదయంతో, మీ పూర్ణాత్మతో మీ దేవుడైన యెహోవాను ప్రేమిస్తూ, ఆయన మార్గాలన్నిటిలో నడుస్తూ, ఆయన ఆజ్ఞలను పాటిస్తూ, ఆయనను హత్తుకుని సేవిస్తూ, యెహోవా సేవకుడైన మోషే మీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలను, ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడుచుకోండి. అతడిలా చెప్పి వారిని దీవించి పంపివేశాడు. తరువాత వారు తమ నివాసాలకు వెళ్ళిపోయారు. మోషే బాషానులో, మనిషే అర్ధగోత్రానికి, యెహోషువ పడమరగా, యొర్దాను ఇవతల వారి సోదరుల్లో మిగిలిన అర్ధగోత్రానికి స్వాస్థ్యం ఇచ్చారు. యెహోషువ వారి నివాసాలకు వారిని పంపినప్పుడు అతడు వారిని దీవించి వారితో ఇలా అన్నాడు, మీరు చాలా ధనంతో, అతి విస్తారమైన పశువులు, వెండి, బంగారం, ఇత్తడి, ఇనుము, అతి విస్తారమైన వస్త్రాలతో మీ నివాసాలకు తిరిగి వెళ్తున్నారు. మీ శత్రువుల దగ్గర దోచుకున్న సొమ్మును మీరు మీ సోదరులు కలిసి పంచుకోండి. కాబట్టి రూబేనీయులు, గాదీయులు, మనిషే అర్ధగోత్రపు వారు యెహోవా మోషే ద్వారా సెలవిచ్చిన మాట ప్రకారం తాము స్వాధీనపరచుకున్న స్వాస్థ్య భూమి అయిన గిలాదుకు వెళ్ళడానికి కనాను ప్రాంతములోని సిలోహులోని ఇశ్రాయేలీయుల దగ్గర నుండి బయలుదేరారు. కనాను ప్రాంతంలో ఉన్న యొర్దాను ప్రదేశానికి వచ్చినప్పుడు రూబేనీయులు, గాదీయులు, మనిషే అర్ధగోత్రపు వారు అక్కడ యొర్దాను నది దగ్గర ఒక బలిపీఠం కట్టారు. అది చూడటానికి గొప్ప బలిపీఠమే. అప్పుడు రూబేనీయులు, గాదీయులు, మనిషే అర్ధగోత్రపు వారు ఇశ్రాయేలీయుల సరిహద్దు దగ్గర యొర్దాను ప్రదేశంలో కనాను ప్రాంతం ఎదురుగా బలిపీఠం కట్టారని ఇశ్రాయేలీయులకు సమాచారం వచ్చింది. ఇశ్రాయేలీయులు ఆ మాట విన్నప్పుడు సమాజమంతా వారితో యుద్ధం చేయడానికి సిలోహులో పోగయ్యారు. ఇశ్రాయేలీయులు గిలాదులో ఉన్న రూబేనీయులు, గాదీయులు, మనిషే అర్ధగోత్రపు వారి దగ్గరికి యాజకుడు ఎలియాజరు కుమారుడు ఫీనెహాసును పంపించారు. అతనితో ఇశ్రాయేలీయుల గోత్రాలన్నిటిలో ప్రతిదానికి ఒకరి చొప్పున 10 మంది ప్రముఖులను పంపించారు. వారంతా ఇశ్రాయేలీయులకు ప్రతినిధులు, తమ పూర్వీకుల కుటుంబాలకు నాయకులు. వారు గిలాదు ప్రాంతంలో ఉన్న రూబేను, గాదు, మనిషే అర్ధగోత్రం వారితో ఇలా అన్నారు, యెహోవా సర్వసమాజము వారు ఇలా అంటున్నారు, ఈరోజు యెహోవాను అనుసరించడం మాని మీకోసం బలిపీఠం కట్టుకుని ఇశ్రాయేలీయుల దేవుని మీద మీరెందుకు తిరుగుబాటు చేస్తున్నారు? పెయోరు పర్వతంలో మనం చేసిన దోషం మనకు సరిపోదా? దానివల్ల యెహోవా సమాజంలో తెగులు పుట్టింది, ఇంకా మనం దాని నుండి శుద్ధులం కాలేదు. ఈరోజు మీరు కూడా యెహోవాను అనుసరించడం మానివేస్తారా? మీరు కూడా ఈరోజు యెహోవా మీద తిరుగుబాటు చేస్తే రేపు ఆయన ఇశ్రాయేలు సమాజమంతటి మీద కోపిస్తాడు. మీ స్వాధీనమైన ప్రదేశం అపవిత్రమైనది. అయితే యెహోవా ప్రత్యక్షపు గుడారం ఉండే ప్రదేశానికి వచ్చి మా మధ్య స్వాస్థ్యం తీసుకోండి. మన దేవుడైన యెహోవా బలిపీఠం గాక వేరొక బలిపీఠం కట్టి యెహోవా మీద, మా మీద తిరగబడవద్దు. జెరహు కుమారుడు ఆకాను ప్రతిష్ఠితమైన దాని విషయంలో ద్రోహం చేసినందువలన ఇశ్రాయేలీయుల సమాజమంతటి మీదకి ఉగ్రత రాలేదా? తన దోషానికి అతడొక్కడే నాశనం కాలేదు కదా? అప్పుడు రూబేను, గాదు, మనిషే అర్ధగోత్రం వారు ఇశ్రాయేలీయుల కుటుంబాల నాయకులకు ఇలా జవాబిచ్చారు, యెహోవాయే గొప్ప దేవుడు, యెహోవాయే గొప్ప దేవుడు. ఆ సంగతి ఆయనకు తెలుసు, ఇశ్రాయేలీయులు కూడా తెలుసుకోవాలి. ద్రోహం చేతగాని, యెహోవా మీద తిరుగుబాటు చేతగాని మేము ఈ పని చేసి ఉంటే ఈ రోజున మమ్మల్ని బతకనివ్వద్దు. యెహోవాను అనుసరించకుండా దహనబలి గాని, నైవేద్యం గాని, సమాధాన బలులు గాని దాని మీద అర్పించడానికి మేము ఈ బలిపీఠాన్ని కట్టి ఉంటే యెహోవాయే మమ్మల్ని శిక్షిస్తాడు గాక. రాబోయే కాలంలో మీ పిల్లలు, మా పిల్లలతో, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాతో మీకేమి సంబంధం? మీకు మాకు మధ్య యెహోవా యొర్దాను నదిని సరిహద్దుగా చేశాడు. రూబేనీయులారా, గాదీయులారా, మీకు యెహోవాతో సంబంధం లేదు అంటారేమో అని భయపడి మేమిలా చేశాం. మీ పిల్లలు, మా పిల్లలను యెహోవాను సేవించకుండా చేస్తారేమో, కాబట్టి మేము మనం బలిపీఠం కట్టుకుందాం. అది దహన బలులకు, మరి ఎలాంటి బలులకు కాదు. మన దహన బలులు, బలులతో, సమాధాన బలులతో మనం యెహోవాకు సేవ చేయాలని యెహోవా దగ్గర మీకు పాలు ఏదీ లేదు అనే మాట మీ పిల్లలు మా పిల్లలతో ఎన్నడూ చెప్పకుండా అది మాకు మీకు మన తర్వాతి తరాల వారి మధ్య సాక్షిగా ఉంటుంది అనుకున్నాము. కాబట్టి ఇక మీదట వారు మాతో గాని మా సంతానముతో గాని అలా అంటే మేము మన పూర్వీకులు చేసిన బలిపీఠపు ఆకారం చూడండి, ఇది దహన బలులు బలి అర్పణలు అర్పించడానికి కాదు, మాకు మీకు మధ్య సాక్షిగా ఉండడానికే అని చెప్పాలని అనుకున్నాము. మన దేవుడైన యెహోవా ప్రత్యక్షపు గుడారం ఎదురుగా ఉన్న ఆయన బలిపీఠం తప్ప దహన బలులకు గాని నైవేద్యాలకు గాని బలులకు గాని వేరొక బలిపీఠాన్ని కట్టి ఈరోజు యెహోవాను అనుసరించకుండా తొలగిపోయి ఆయన మీద తిరగబడడం మాకు దూరమవుతుంది గాక. రూబేనీయులు గాదీయులు మనిషీయులు చెప్పిన మాటలు యాజకుడైన పినేహాసు ప్రజల నాయకులు అంటే అతనితో ఉన్న ఇశ్రాయేలీయుల పెద్దలు విని సంతోషించారు. అప్పుడు యాజకుడైన ఎలియాజరు కుమారుడు పినేహాసు రూబేనీయులతో గాదీయులతో మనిషీయులతో, మీరు యెహోవాకు విరుద్ధంగా ఈ ద్రోహం చెయ్యలేదు కాబట్టి యెహోవా మన మధ్య ఉన్నాడని ఈరోజు తెలుసుకున్నాం, ఇప్పుడు మీరు యెహోవా చేతిలో నుండి ఇశ్రాయేలీయులను విడిపించారు అని చెప్పాడు. అప్పుడు యాజకుడైన ఎలియాజరు కుమారుడు పినేహాసు ఆ నాయకులు గిలాదులోని రూబేను గాదు గోత్రాల నుండి ఇశ్రాయేలీయుల దగ్గరికి తిరిగి వచ్చి ప్రజలకు ఆ మాట తెలియజేశారు. అది విని ఇశ్రాయేలీయులు సంతోషించారు. అప్పుడు ఇశ్రాయేలీయులు దేవుణ్ణి స్తుతించి, రూబేనీయులు గాదీయులు నివసించే ప్రదేశాన్ని పాడు చెయ్యకుండా వారి మీద యుద్ధం చేయడం ఆపేశారు. రూబేనీయులు గాదీయులు యెహోవాయే దేవుడు అనడానికి ఆ బలిపీఠం మన మధ్య సాక్షి అని చెప్పి దానికి సాక్షి అని పేరు పెట్టారు. యెహోషువ గ్రంథం 23వ అధ్యాయం. యెహోషువ చివరి ఉపదేశం. చుట్టూ ఉన్న వారి శత్రువుల నుండి యెహోవా ఇశ్రాయేలీయులకు నెమ్మది కలుగు చేసిన తరువాత చాలా రోజులకు యెహోషువ ముసలివాడైపోయాడు. యెహోషువ ఇశ్రాయేలీయులందరినీ, వారి పెద్దలను, వారి నాయకులను, వారి న్యాయాధిపతులను, వారి అధికారులను పిలిపించి వారితో ఇలా అన్నాడు, నేను ముసలివాడినైపోయాను. మీ దేవుడైన యెహోవా మీకోసం ఈ రాజ్యాలన్నిటికీ చేసినదంతా మీరు చూశారు. మీ తరపున యుద్ధం చేసింది మీ దేవుడు యెహోవాయే. చూడండి, యోర్దాను నుండి పడమరగా మహాసముద్రం వరకు నేను నాశనం చేసిన అన్ని రాజ్యాలతో పాటు మీ గోత్రాల స్వాస్థ్యం మధ్య మిగిలి ఉన్న ఈ రాజ్యాన్ని మీకు చీట్లు వేసి పంచిపెట్టాను. మీ దేవుడైన యెహోవాయే వారిని వెళ్ళగొడతాడు, ఆయనే వాళ్ళను పారదోలుతాడు. మీ దేవుడైన యెహోవా మీకు వాగ్దానం చేసిన ప్రకారం మీరు వారి దేశాన్ని స్వాధీనపరచుకుంటారు. కాబట్టి మీరు నిలకడగా ఉండి మోషే ధర్మశాస్త్ర గ్రంథములో రాసిన దాన్నంతా పాటిస్తూ దాని ప్రకారం ప్రవర్తించండి. మనస్సు దృఢం చేసుకుని దాని నుండి ఎడమకు గాని కుడికి గాని తొలగిపోవద్దు. మీ దగ్గర మిగిలి ఉన్న ఈ రాజ్యాలతో కలిసిపోవద్దు. వారి దేవుళ్ళ పేరులు ఎత్తవద్దు. వాటి తోడని ప్రమాణం చేయవద్దు. వాటిని పూజించవద్దు. వాటికి నమస్కరించవద్దు. దానికి బదులు మీరు ఇప్పటి వరకు ఉన్నట్టు మీ దేవుడైన యెహోవాను హత్తుకుని ఉండండి. బలీయమైన గొప్ప రాజ్యాలను యెహోవా మీ ముందు పారదోలాడు. ఇప్పటి వరకు మీ ముందు ఎవరూ నిలబడలేకపోతున్నారు. మీ దేవుడైన యెహోవా మీకిచ్చిన మాట ప్రకారం తానే మీ తరపున యుద్ధం చేసేవాడు. కాబట్టి మీలో ఒక్కడు 1,000 మందిని తరుముతాడు. కాబట్టి మీరు మీ దేవుడైన యెహోవాను ప్రేమిస్తూ ఉండడానికి శ్రద్ధ వహించండి. అయితే మీరు వెనక్కి తగ్గి మీ మధ్య మిగిలి ఉన్న ఈ రాజ్యాల ప్రజలతో ఏకమైపోయి వాళ్ళతో 1,000 మందుకుని పరస్పర సంబంధాలు కలిగించుకుంటే మీ దేవుడైన యెహోవా మీ దగ్గర నుండి ఈ రాజ్యాలను వెళ్ళగొట్టడం మానుకుంటాడని మీరు తెలుసుకోవాలి. దానికి బదులు మీ దేవుడైన యెహోవా మీకిచ్చిన ఈ మంచి ప్రదేశంలో ఉండకుండా మీరు నాశనమయ్యే వరకు వారు మీకు ఉరిగా బోనుగా మీ పక్కలో కొరడాలాగా మీ కళ్ళల్లో ముళ్ళులాగా ఉంటారు. ఇప్పుడు మనుషులందరిలాగా నేను పోతున్నాను. మీ దేవుడైన యెహోవా మీ విషయంలో చేసిన వాగ్దానాల్లో ఒక్కటి కూడా తప్పిపోలేదని మీ అందరి హృదయాలకు మనసులకు తెలుసు. అవన్నీ మీకు జరిగాయి, వాటిలో ఒక్కటి కూడా తప్పిపోలేదు. అయితే మీ దేవుడైన యెహోవా మీకు చేసిన వాగ్దానాలన్నీ మీకు నెరవేరినట్టుగా మీ దేవుడైన యెహోవా మీకిచ్చిన ఈ మంచి ప్రదేశంలో ఉండకుండా ఆయన మిమ్మల్ని నశింపచేసే వరకూ యెహోవా మీ మీదికి కీడులన్నీ రప్పిస్తాడు. మీరు మీ దేవుడైన యెహోవా మీకు నియమించిన ఆయన నిబంధనను మీరి ఇతర దేవుళ్ళను పూజించి వాటికి నమస్కరిస్తే యెహోవా కోపం మీ మీద రగులుకుంటుంది. ఆయన మీకిచ్చిన ఈ మంచి ప్రదేశంలో ఉండకుండా మీరు త్వరగా నాశనమవుతారు.
యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం. షెకెంలో ఒడంబడికను తిరిగి స్థాపించడం. యెహోషువ ఇశ్రాయేలీయుల గోత్రాలన్నిటినీ షెకెంలో పోగుచేసి వారి పెద్దలను, అధికారులను, న్యాయాధిపతులను, నాయకులను పిలిపించినప్పుడు వారు దేవుని సన్నిధిలో హాజరయ్యారు. యెహోషువ ప్రజలందరితో ఇలా అన్నాడు, ఇశ్రాయేలీయుల దేవుడు యెహోవా ఇలా చెబుతున్నాడు, మునుపు మీ పూర్వీకులు అబ్రహాము, నాహోరుల తండ్రి తెరహు యుప్రటేస్ నది అవతల నివసించి ఇతర దేవుళ్ళను పూజించేవారు. అయితే నేను నది అవతల నుండి మీ పూర్వీకుడు అబ్రహామును కనాను దేశానికి తీసుకొచ్చి ఇస్సాకు ద్వారా అతని సంతానాన్ని విస్తరింపజేశాను. ఇస్సాకుకు నేను యాకోబును, ఏసావును ఇచ్చాను. శేయీరు కొండ ప్రాంతాలను స్వాధీనపరుచుకునేలా ఏసావుకిచ్చాను. అయితే యాకోబు, అతని కుమారులు దిగువనున్న ఐగుప్తుకు వెళ్లారు. తరువాత నేను మోషే, అహరోనులను పంపి ఐగుప్తీయులను తెగుళ్లతో బాధపెట్టి మిమ్మల్ని వెలుపలికి రప్పించాను. నేను ఐగుప్తులో నుండి మీ పూర్వీకులను రప్పించినప్పుడు మీరు సముద్రం దగ్గరికి వచ్చారు. ఐగుప్తీయులు రథాలతో, రౌతులతో వారిని ఎర్ర సముద్రం వరకు తరిమారు. మీ పూర్వీకులు యెహోవాకు మర్రపెడితే ఆయన మీకు, ఐగుప్తీయులకు మధ్య చీకటి కలిగించాడు. సముద్రం వారి మీద పడి వారిని ముంచివేసేలా చేశాడు. ఐగుప్తు దేశంలో నేను చేసిన దాన్ని మీరు కళ్ళారా చూశారు. తరువాత మీరు చాలా కాలం ఎడారిలో నివసించారు. యొర్దాను అవతల ఉండే అమోరీయుల దేశానికి నేను మిమ్మల్ని తీసుకువచ్చాను. వారు మీతో యుద్ధం చేశారు గాని నేను వారిని మీ చేతికి అప్పగించాను. మీరు వారి దేశాన్ని స్వాధీనపరుచుకున్నారు. వారిని మీ ముందే నాశనం చేశాను. తరువాత సిప్పోరు కొడుకు మోయాబురాజు బాలాకు బయలుదేరి ఇశ్రాయేలీయులతో యుద్ధం చేశాడు. మిమ్మల్ని శపించడానికి బెయోరు కుమారుడు బిలామును పిలిపిస్తే నేను బిలాము మాట వినలేదు. అయితే అతడు మిమ్మల్ని దీవించాడు. అతని చేతి నుండి నేనే మిమ్మల్ని విడిపించాను. మీరు యొర్దాను దాటి ఎరుకో దగ్గరికి వచ్చారు. అమోరీయులు, పెరిజ్జీయులు, కనానీయులు, హిత్తీయులు, గిర్గాసీయులు, హివ్వీయులు, యూబూసీయులతో కలిసి ఎరుకో అధికారులు మీతో యుద్ధం చేస్తే నేను వారిని మీ చేతికప్పగించాను. నేను మీకు ముందుగా కందిరీగలను పంపాను. నీ కత్తి వల్ల, నీ విల్లు వల్ల కాదు గాని అవే అమోరీయుల రాజుల నిద్దరిని తోలివేశాయి. మీరు సేద్యం చేయని దేశాన్ని, మీరు కట్టని పట్టణాలను మీకిచ్చాను. మీరు వాటిలో నివసిస్తున్నారు. మీరు నాటని ద్రాక్షతోటల పండ్లను, ఒలీవా తోటల పండ్లను తింటున్నారు. కాబట్టి మీరు యెహోవా పట్ల భయభక్తులు కలిగి ఆయన్ని నిష్కపటముగా, నమ్మకంగా సేవించండి. యుప్రటేసు నది అవతల ఐగుప్తులో మీ పూర్వీకులు పూజించిన దేవుళ్ళను విడిచిపెట్టి యెహోవానే సేవించండి. యెహోవాను సేవించడం మీ దృష్టికి చెడుగా ఉంటే మీరు ఎవరిని సేవిస్తారో, నది అవతల మీ పూర్వీకులు సేవించిన దేవుళ్ళను సేవిస్తారో, మీరు నివసిస్తున్న అమోరీయుల ఈ దేశంలోని దేవుళ్ళను సేవిస్తారో ఈరోజే కోరుకోండి. నేను, నా ఇంటి వాళ్ళు యెహోవానే సేవిస్తాం అన్నాడు. అందుకు ప్రజలు ఇలా జవాబిచ్చారు, యెహోవాను విసర్జించి ఇతర దేవుళ్ళను ఎన్నడూ సేవించం. ఐగుప్తు దేశము నుండి, బానిసత్వపు ఇంట్లో నుండి మమ్మల్ని, మా పూర్వీకులను రప్పించి మా కళ్ళ ముందు ఆ గొప్ప సూచక క్రియలను చేసి, మేము చేసిన ప్రయాణమంతా, మేము వచ్చిన ప్రాంతాల ప్రజలందరి మధ్య మమ్మల్ని కాపాడిన యెహోవాయే మా దేవుడు. యెహోవా ఈ దేశంలో నివసించిన అమోరీయులు, మిగతా ప్రజలందరినీ మా దగ్గర నుండి వెళ్ళగొట్టాడు. ఆయనే మా దేవుడు కాబట్టి మేము కూడా యెహోవానే సేవిస్తాము. అయితే యెహోషువ ప్రజలతో ఇలా చెప్పాడు, యెహోవా పరిశుద్ధ దేవుడు, రోషం గల దేవుడు. ఆయన మీ అపరాధాలను, మీ పాపాలను క్షమించడు.
మీరాయన్ని సేవించలేరు. మీరు యెహోవాను విసర్జించి అన్యదేవుళ్ళని సేవిస్తే ఆయన తన మనసు తిప్పుకుని మిమ్మల్ని శిక్షిస్తాడు. ఆయన మీకు మేలు చేసిన తరువాత మిమ్మల్ని నాశనం చేస్తాడు. అప్పుడు ప్రజలు, అలా కాదు, మేము యెహోవానే సేవిస్తాము అని యెహోషువతో అన్నారు. అప్పుడు యెహోషువ, మీరు యెహోవానే సేవిస్తామని ఆయన్ని కోరుకున్నందుకు మీ గురించి మీరే సాక్షులు అన్నాడు. వారు, మేమే సాక్షులం అన్నారు. అందుకతడు, అలాగైతే మీ మధ్య ఉన్న అన్యదేవుళ్ళను పారవేయండి, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా వైపు మీ హృదయాలను తిప్పుకోండి అన్నాడు. ప్రజలు, మన దేవుడైన యెహోవానే సేవిస్తాం, ఆయన మాటే వింటాం అని యెహోషువతో చెప్పారు. యెహోషువ ఆ రోజు ప్రజలతో నిబంధన చేసి వారికి శెకెములో కట్టడాలను విధులను నియమించాడు. దేవుని ధర్మశాస్త్ర గ్రంథములో ఈ మాటలు రాయించి పెద్ద రాతిని తెప్పించి యెహోషువ పరిశుద్ధ స్థలములో ఉన్న సింధూర వృక్షం కింద దాన్ని నిలబెట్టాడు. యెహోషువ ప్రజలందరితో, గమనించండి, యెహోషువ మనతో చెప్పిన మాటలన్నీ ఈ రాయ విన్నది, కాబట్టి అది మన మీద సాక్షిగా ఉంటుంది. మీరు మీ దేవుని విసర్జిస్తే అది మీ మీద సాక్షిగా ఉంటుంది అన్నాడు. అప్పుడు యెహోషువ ప్రజలను ఎవరి స్వాస్థ్యానికి వారిని పంపివేశాడు. యెహోషువ మరణం. ఈ సంగతులు జరిగిన తరువాత నూను కుమారుడు యెహోవా సేవకుడు అయిన యెహోషువ 110 సంవత్సరాల వయసులో చనిపోయాడు. అతడు స్వాస్థ్యంగా పొందిన ప్రాంతపు భూమి తిమ్నేత్సెరహులో వారతన్ని పాతిపెట్టారు. అది ఎఫ్రాయిమీయుల కొండ ప్రాంతములోని గాయసు కొండకు ఉత్తరంగా ఉంది. యెహోషువ బతికిన కాలమంతా, యెహోషువ తరువాత ఇంకా బతికి యెహోవా ఇశ్రాయేలీయుల కోసం చేసిన పనులన్నీ, ఎరిగిన పెద్దల కాలమంతా ఇశ్రాయేలీయులు యెహోవాను సేవిస్తూ వచ్చారు. ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుండి తెచ్చిన యోసేపు ఎముకలను శెకెంలో, అంటే యాకోబు 100 వెండి నాణాలిచ్చి శెకెం తండ్రి హమోరు కుమారుల దగ్గర కొన్న భూభాగంలో పాతిపెట్టారు. అది యోసేపు సంతానానికి స్వాస్థ్యం అయ్యింది. అహరోను కుమారుడు ఎలియాజరు చనిపోయినప్పుడు ఎఫ్రాయిమీయుల కొండ ప్రాంతంలో అతని కుమారుడు ఫీనెహాసుకు ఇచ్చిన గిబియాలో వారతన్ని పాతిపెట్టారు.